ఈ మహాత్ముని తీసుకున్న తర్వాత, తర్వాత పౌరాణిక యుగంలోకి వెళ్ళిన తర్వాత కూడా, అంటే పూర్వం పురాణాలు అంటే కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం, అంతకు ముందుకు వెళ్ళినా మనకి ఇంచుమించుగా చరిత్ర ఒక 3000 సంవత్సరాల నుంచి ఉంది చరిత్ర. ఈ 3000 సంవత్సరాల నుంచి చరిత్ర తీసుకున్నప్పటికీ మొత్తం మీద వరల్డ్ హిస్టరీ జాగ్రత్తగా కనుక చూస్తా అంటే మనకి ఈ మన మతస్థులే కానీ, హిందూ మతం కానీ లేకపోతే జైన మతం కానీ, మహమ్మది ఏ మతస్థులైనా, మానవుణ్ణి ఆ దుఃఖం ఎలా ఉంటుందో తెలియని స్థితికి తీసుకెళ్ళటానికి మహర్షులందరూ మహాత్ములు అందరూ ప్రయత్నం చేశారు. చాలా మంది ప్రయత్నం చేశారు మన మతంలోనే కాదు ఇతర మతస్థులు కూడా. ఇప్పుడు సైన్స్ ఉంటే సైన్స్ మనకి బాడీకి కంఫర్ట్ ఇస్తుంది, మన శరీరానికి కంఫర్ట్ ఇస్తుంది, మన రోగాలు ఏముంటే కొన్ని రోగాలను తగ్గిస్తుంది. తర్వాత పూర్వం మనం ఏదో గుర్రబండమే ప్రయాణం చేస్తా అంటే ఇప్పుడు ట్రైన్స్లో ప్రయాణం చేస్తున్నాం. టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మెడిసిన్ అభివృద్ధి అయింది, ఇవన్నీ అయినాయి కానీ కొంత బాడీకి కొంత కంఫర్ట్ని తీసుకొచ్చింది కానీ మానవుడి మనస్సుని దుఃఖం స్థితికి సైన్స్ తీసుకెళ్ళలేకపోయింది. పురాణ యుగాల్లోని ఈ యుగంలో కూడా, హిస్టరీలో వరల్డ్ హిస్టరీలో పురాణ యుగాల్లో కూడా వాళ్ళు మనిషికున్న దుఃఖాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేశారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీరు రమణ ఇది ఉపదేశ శాఖలో చదివారు, పూర్ణ సుఖం ఆభవ సుఖం చిత్సుఖం పూర్ణసుఖం, ఆభవ సుఖం పూర్ణసుఖం చిత్సుఖం. మీరు ఒకటే కొండ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు రీజన్ నిడిచిపెట్టుకోండి. నేను ఏదైనా ఒక మాట చెప్పానంటే మీ రీజన్కి అంత లేదు చూసుకోండి. డాగ్మా వద్దు, మూఢనమ్మకాలు ఏమొద్దు, ఎవరు చెప్పినా సరే మీ వివేకానికి అంతందరే చూసుకోండి, మీ రీజన్కి అంతందరూ తెలుసుకోండి, మీ ఇంటెలిజెన్స్కి అంతంద చూసుకోండి. మాకు చేతనైతే మీ బుద్ధిని పెంచాలి, మీ చైతన్య స్థాయిని పెంచాలి, మీ వివేకాన్ని పెంచాలి, కానీ మీకున్న తెలివితేటలను చంపేయకూడదు. రీజన్ కూడా చాలా అవసరం మనం సుఖంగా జీవించడానికి. ఇతరులు ఎవరైనా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో పడకుండా ఉండటం కోసం మనకు రీజన్ అవసరం, ఇంటెలిజెన్స్ అవసరం, కూల్ థింకింగ్ అండ్ కామ్ థింకింగ్ అండ్ క్వైట్ థింకింగ్. ఏదైనా ఒక విషయం కూల్గా ఆలోచించడం కూడా మనం నేర్చుకోవాలి. పూర్ణ సుఖం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో రోజున మన శరీరం చనిపోతుంది, ఏదో రోజున చనిపోతుంది. ది బాడీ మస్ట్ గో బికాజ్ ఇట్ ఇస్ నాట్ ఐ. శరీరం ఏదో రోజున, ప్రతి వాడి శరీరం ఏదో రోజున చనిపోతుంది. ఇట్ మస్ట్ గో, వెళ్ళిపోవాలి ప్రతి వాడి శరీరం వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? ది బాడీ ఈజ్ నాట్ ఐ. నేను కాని దాంతో ఏదో రోజున నేను సెపరేట్ అవ్వాల్సింది. ది బాడీ మస్ట్ గో, ఇట్ ఈస్ నాట్ ఐ. ఎందుకు వెళ్ళిపోతుంది శరీరం మనల్ని విడిచిపెట్టేసి? అది మనం కాదు కాబట్టి. అంటే మనకి పూర్ణ సుఖం, ఆభవ సుఖం, చిత్తు సుఖం, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, ఆ స్థాయికి మనం ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మన కాని దాంతో శరీరం ఈ భూమి మీదకి వచ్చిన మొదలు శరీరం చనిపోయే వరకు మన కాని దాంతో తాదాత్మ్యం కానీ ఏది మనం అవునో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం లేదు, దానికి సంబంధించిన శ్రవణం లేదు, దానికి సంబంధించిన అభ్యాసం లేదు, దానికి సంబంధించిన ఎఫర్ట్ లేదు, కృషి లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా దుఃఖం లేని స్థితిలో మ్యాజిక్ వల్ల, జిమ్మిక్ల వల్ల ఇంతవరకు ఏ మనిషి దుఃఖం లేని స్థితిని అందుకోలేదు. ఎవడైతే తన దేహానికి, తన తెలివికి, తన మనస్సుకి ఎవడైతే పరిమితం అయి ఉన్నాడో, అంతకాలం ఈ శరీరంలో ఉన్నప్పటి కదా రాబోయే శరీరంలో కూడా దుఃఖం లేని స్థితికి ఎదిగి వెళ్ళలేడు వాడు. సారల స్టేట్కి వెళ్లే అవకాశం లేదు, వెళ్ళలేడు కూడా. ఇంతమంది మనం ఎక్కడున్నాం, మనం అందరం భగవంతుని ప్రేమిస్తున్నామని అనుకుంటున్నాం. లోకం మిశ్రితం కాని, కోరికలతోటి మిశ్రితం కాని, లోకానికి సంబంధించిన విషయాలు మిశ్రితం కాని, హృదయపూర్వకంగా నిండు మనస్తు లోకానికి సంబంధించిన వాంఛలతో సంబంధం లేకుండా మనం భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నాం? ఊళ్ళోకి వెళుతున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, మీ పత్రం మీరు చేస్తున్నారు. భగవంతుని పట్ల మీకున్నటువంటి ప్రేమలో, మీకున్నటువంటి ఆప్యాయతలో లోకానికి సంబంధించిన విషయాలు ఏమో అంటుకోకుండా, భౌతిక విషయాలు అంటుకోకుండా హృదయపూర్వకంగా ఈశ్వరుని మనలో ఎవరైనా ప్రేమించాం, లేదు అంచేది మనకి ఏదైనా లోకానికి సంబంధించిన ఏదైనా కొన్ని సాటిస్ఫై అవ్వచ్చు మనకి, కానీ మనకు మోక్షం లేదు, శాంతి లేదు, పరినిర్వాణం లేదు, స్వర్గరాజ్యం లేదు మనకి. తర్వాత లాంగ్ రన్ లో మనం చూసుకోం, ఊరికి ఈవేళ సాయంత్రం లోపల ఏదో ఉపకారం జరిగిపోవాలి మనకి. ఈ ఉపకారం ఎంతసేపు ఉంటుంది? రేపు జరిగిపోవాలి ఉపకారం. అసలు దీర్ఘ దృష్టి కానీ, దూరపు ఆలోచన కానీ మనకు లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లానింగ్ లేదు. ఇవాళ మనకి ఏదైనా కడుపు నొప్పిగా ఉంటే దేవుడి కడుపు నొప్పి తగ్గించేసి సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు అనుకుంటా. మీరు ఏదో, మనందరం శరీరం ఏదో రోజు శరీరం చనిపోతుంది, ఒక్క విషయం గుర్తుపెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆభవ సుఖం, పూర్ణ సుఖం, చిచ్చు సుఖం, పుట్టిన దానికి దేనికి జ్ఞానం ఉండదు.
ఎందుచేతంటే, మీరు మహాపండితులను చూడండి, మహాధనవంతులను చూడండి, అనేక రాజ్యాలు పరిపాలన చేసినటువంటి రూలర్స్ను చూడండి, ఎక్కడో చోట ఏదో రూపంలో వాడిని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. తర్వాత కారణం ఏంటంటే, మనం కాని దానితో తాదాప్యం ఉన్నంతకాలం, తాత్కాలికంగా దుఃఖం లేకుండా మనకు ఉన్నట్టు అనిపించినా, మనం కాని దానితో తాదాప్యం ఉన్నంతకాలం ఆ మనిషిని శరీరం కూడా నీడ వెంటాడినట్టే ఆ జీవుణ్ణి దుఃఖం వెంటాడు. శరీరం చనిపోయే లోపల నూటికి నూరు పాళ్ళు, నూటికి 99 పాళ్ళు కాదు, నూటికి 100 పాళ్ళు ఆత్మ సుఖాన్ని, ఆత్మ శాంతిని, ఆత్మ ఆనందాన్ని, ఆత్మ జ్ఞానాన్ని శరీరం చనిపోయే రోజున 100 పాళ్ళు ఎవడైతే సుఖంలో, శాంతిలో, ఆనందంలో ఒరలాడుతున్నాడో వాడికి పునర్జన్మ లేదు. మీరు ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా, మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మీరు స్త్రీలా పురుషులా, స్త్రీ శరీరం శవం అవుతుంది, పురుషుడి శరీరం శవం అవుతుంది. స్త్రీలా పురుషులైన సమస్య కాదు, స్త్రీ శరీరం శవం అవుతుంది, పురుషుడి శరీరం కూడా శవం అవుతుంది, అందరి శరీరాలు శవం అవుతాయి. కానీ ఇక్కడ శరీరం శవం అవ్వకముందే నూటికి 100 పాళ్ళు ఎవడైతే సుఖంలో శాంతిలో ఆనందంలో ఊగిసలాడుతున్నాడో వాడికి మాత్రమే పునర్జన్మలు లేదు. 100% హ్యాపీనెస్ లో ఉన్నవాడికి, మిగతా వాళ్ళందరికీ పునర్జన్మ వెంటాడుతూనే ఉంటుంది. వాడికి వాసన వాసనలు జయించడం కూడా మీరు అనుకున్నాను తేలిక కాదు. అది చిట్కాల వల్ల, జిమ్మిక్కుల వల్ల, గమ్మత్తుల వల్ల అది వాసన బయటకు వాసన నశించదు. దీనికి భగవంతుడు గీతలు ఏమని చెప్పాడంటే, నీకు సాధనలో రెండు భాగాలను మర్చిపోకూడదు, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యం అని చెప్పాడు. అభ్యాసం అంటే ఏమిటి? అభ్యాసం అంటే మీ మనస్సు, ప్రతివాడి మనస్సు కూడా పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఏదో లోకానికి సంబంధించిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది, చింతిస్తూ ఉంటుంది. అందరూ ఒక విషయం గురించి ఆలోచించరు, ఎవడ వెర్రి ఆడిది, ఎవడ పిచ్చి ఆడిది, ఎవడ పిచ్చాడికి ఆనందం, ఎవడికి వెర్రితనం, ఎవడ వెర్రితనం ఆడికి ఆనందం, ఆడి వెర్రివాడే అది వాడికి ఆనందం, ఎవడ పిచ్చాడికి ఆనందం, వాడు పిచ్చివాడే కానీ ఆ పిచ్చితనం ఆడికి ఆనందం. మన మనస్సు బ్రహ్మమన్నా, ఈశ్వరుడన్నా, ఆత్మన్నా, లేకపోతే నిర్వాణ స్థిర మోక్షం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మనం దేహాన్ని, మనస్సుని, మన బుద్ధిని మనం ప్రాపర్గా సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇది దుఃఖము లేని స్థితి పొందటానికి, పునర్జన్మ లేని స్థితి మళ్ళీ లోకంలోకి పునరావృత్తి లేకుండా చేసుకోవడానికి ఈ ఇన్స్ట్రుమెంట్స్ని, ఈ పరికరాలని, ఈ పనిముట్లని, ఈ వెపన్స్ని, ఈ ఆయుధాలని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇప్పుడు మన బుద్ధి, అందరికీ బుద్ధి ఉంది, బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఎక్కడ లేరు, అందరికీ బుద్ధి ఉంది. అయితే కొంతమందికి పెద్ద బుద్ధి ఉంది, కొంతమందికి చిన్న బుద్ధి ఉంది, కొంతమందికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తెలివితేటలు తక్కువ ఉంటాయి, కొంతమందికి పెద్ద బుద్ధి ఉంటుంది, కొంతమందికి చిన్న బుద్ధి. బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఎక్కడ లేరు, అందరికీ బుద్ధి ఉంది. అయితే మన బుద్ధికి మటుకి జ్ఞానం రాదు, మన బుద్ధి మటుకి ఆత్మజ్ఞానం మన బుద్ధికి రాదు. ఏం చేద్దాం, మనది విషయ బుద్ధి, విషయాలకి పరిమితమైన బుద్ధి, విషయాలను ఆలోచిస్తున్న బుద్ధి. ఈ బుద్ధితో ప్రపంచ విషయాలను ఏదో తెలుసుకుని అలాగే మనం ఏదో ఆ రకమైనటువంటి జ్ఞానం, లౌకిక జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బుద్ధి, చాలా పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఫలితంగా వచ్చిన బుద్ధిది. బుద్ధి కర్మానుసారిను, ఆడి కర్మను బట్టి ఆడి బుద్ధి అలాగుంది అని మన పెద్దలు చెప్తా ఉంటారు. అంటే బుద్ధి కర్మానుసారం అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మను బట్టి ఈ బుద్ధి ఇలా ఉంది. ఇది విషయ బుద్ధి, ఇది విషయ బుద్ధి. విషయ బుద్ధికి ఆత్మజ్ఞానం రాదు, విషయ బుద్ధికి ఆత్మజ్ఞానం రాదు. అంచేత భగవంతుడు ఏమని చెప్పాడంటే, ఇక్కడ నువ్వు అభ్యాసము చేయవలెను. ఇప్పటికే చిరుకు పలుకుల కింద, చిరుకు పలుకు, చిరుకులు రామ అంటే రామ అంటాయి, కృష్ణ అంటే కృష్ణ అంటాయి, అక్కడ మనస్సు ఉండదు, ఆ రామశబ్దానికి అర్థం తెలియదు, ఎందుకంటున్నావు అలా తెలియదు. మనం కూడా యాంత్రికంగా తయారయ్యాం, భజన చేస్తే యాంత్రికం, అక్కడ మనస్సు ఉండదు. భగవంతుడికి ఏదైనా అర్చన చేస్తంటే అది యాంత్రికమే, మెకానికల్, అక్కడ మనస్సు ఉండదు, ఇష్టం ఉండదు, ప్రేమ ఉండదు, శాంతి ఉండదు, ఆప్యాయత ఉండదు, గౌరవం ఉండదు, అభిమానం కూడా ఉండదు. యాంత్రికంగా జీవితాలు ఇలా యాంత్రికంగా వెళ్ళిపోతున్నాయి, ఏదో రోజున యాంత్రికంగా చని అని సర్వం క్షణికం. మన శరీరం చనిపోయినప్పుడు గంట పట్టదు, జబ్బు చేయటం గంట రెండు గంటలు పట్టచ్చు, సర్వం క్షణికం. శరీరం చనిపోయినప్పుడు క్షణంలో చనిపోతుంది. ఒక చెట్టు నుంచి కాయి కింద పడినప్పుడు ఇంకా కొంత ఆలస్యంగా పడవచ్చు, అది అంతకంటే తేలిగ్గా మన ప్రాణం పోతుంది. మనం అనుభవించే లోకానికి సంబంధించిన సుఖాలు కూడా క్షణికం, మన అనురాగాలు క్షణికం, మరణం క్షణికం, సంఘటనలు కూడా క్షణికమే, సర్వం క్షణికం, లోకంలో క్షణికం. అయితే ఇక్కడ భగవంతుడు ఏమని చెప్పాడంటే అన్ని క్షణికాలే. ఒకవేళ మీకు ఏదైనా సంతోషం ఉండొచ్చు, సంతోష కారణాలు ఉండొచ్చు, అది పెర్మనెంట్గా మటుకు ఉండదు, అది క్షణికమే. మీకు సంతోషం వస్తే క్షణికం, ఏదైనా డిప్రెషన్ వస్తే క్షణికం, అన్ని క్షణికమే. ఒక క్షణం 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 క్షణం, అది ఏదో కొన్ని గంటలు ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, అది టైం అలాగా పాస్ అయిపోతూ ఉంటుంది. మీ అదృష్టం పెర్మనెంట్గా ఉండదు, దురదృష్టం కూడా పెర్మనెంట్గా ఉండదు. అదృష్టం మనసుకి దేహానికి, దురదృష్టం మనసుకి దేహానికి, ఆ రెండూ మనం కాదు. ఆ జ్ఞానం మటుకి అక్కడికి మన మనసు ఎదిగి వెళ్ళటం లేదు. మనకి ఏదైనా కోరికలున్నా, లేకపోతే వాసనలున్నా, లేకపోతే తలంపులున్నా, ఏమున్నా సరే, దేహంతో మన బుద్ధితోటి మనస్సుతోటి తాదాప్యం పొందుతున్నంతకాలం అవి నశించు, ఎంతో కొంత పెరుగుతూ ఉంటాయి కానీ నశించు. దానికి అభ్యాసం ఏమని చేయమన్నాడంటే భగవంతుడు, నీ జన్మాంతరంలోంచి నువ్వు ఏ విషయాన్నైతే చింతిస్తున్నావో ఆ విషయాల్లోంచి మనస్సుని మళ్లించి, అభ్యాసం అంటే ఏదో రిపిటేషన్ కాదు, నువ్వు ఏ ప్రతి వాడికి తెలుస్తూ ఉంటుంది వాడు ఏ విషయాన్ని చింతిస్తున్నాడు, ఆ విషయాల్లోంచి మనస్సుని మళ్లించి ఈశ్వరుణ్ణి లేకపోతే బ్రహ్మమును ఆత్మను, అది సాకారం అవ్వచ్చు నిరాకారం అవ్వచ్చు, సగుణం అవ్వచ్చు నిర్గుణం అవ్వచ్చు, మీరు విషయాల్లోంచి మళ్లించి ఆత్మను ఎవడైతే ధ్యానం చేస్తున్నాడు, ఈశ్వరుని ఎవడైతే ధ్యానం చేస్తున్నాడు, ఈశ్వరు పాదాలను ఎవడైతే ఆశ్రయించాడు, మనస్సు ఏ విషయాల మీద చింతిస్తుందో ఆ విషయాల్లోంచి మనస్సును ఉపసంహరించి మళ్ళీ ఆ మనస్సుతో భగవంతుని కనుక నువ్వు చింతించగా అప్పుడు భగవద్ అభిముఖంగా నీ మనస్సు ప్రయాణం చేస్తుంది. అది అభ్యాసము, అది అభ్యాసం. అంటే మనందరికీ ప్రయత్నం చేస్తున్నాం, సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మనకి వైరాగ్యం లేదు. ఎంతో కొంత సాధన చేస్తున్నాం, సాధన చేసినా మనకి ఉండవలసినంత వైరాగ్యం లేదు. అసలు ఎంతో కొంత ఉంది. ఆత్మజ్ఞాన సముపార్జనకి ఎంత వైరాగ్యం ఉండాలో అంత వైరాగ్యం లేదు. నిజంగా వైరాగ్యం ఉన్నవాడికి లోకం సంబంధించిన విషయాల మీద ఏ విషయం మీద మనస్సు వారదు. తాను కాని విషయాల మీద, తాను కాని విషయాల మీద అసలు మనస్సు వారదు నిజంగా వైరాగ్యం ఉన్నవాడు. అసలు వైరాగ్యం ఉన్నవాడికి నిగ్రహంతో పని లేదు, వైరాగ్యం ఉన్నవాడికి నిగ్రహంతో పని లేదు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నిత్యకర్మలు చేయటం మోక్షానికి దారి తీస్తుందని చెబుతున్నారు. నిత్యకర్మలు చేసుకోవాలి. నిత్యకర్మ అంటే ఏంటంటే మన శరీరయాత్రకు సరిపడి మనం పని చేసుకోవాలి. మన శరీరయాత్రకు సరిపడి పని ఇతరుల మీద మనం ఆధారపడకూడదు, మన పని మనం చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడితే మనకు బానిసత్వం వస్తుంది. బానిసత్వం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు చెప్పినట్టుగా మనల్ని వినమంటారు, అది బానిసత్వం. అంచేత మన నిత్యకర్మలకి, మన దైనందిన జీవితంలో మనం చేసుకునే కర్మకి మనం అనుష్ఠానం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్తగా చేసుకుంటూ మనకు భగవంతుడు ఏ పనైతే కేటాయించాడో, ఏ కర్మనైతే కేటాయించాడో, ఆ కర్మను మనం హృదయపూర్వకంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కర్మను మనం హృదయపూర్వకంగా చేయకుండా, నిండి మనస్తోడు చేయకుండా, ఎలా ఎస్కేప్ అవుదాం, ఎలా పారిపోదాం, కర్మను విడిచిపెట్టని ఆలోచిస్తంటే రాబోయే జన్మల చేత ఏ కర్మలోంచి మనం తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నామో భగవంతుడు రాబోయే జన్మలో ఆ కర్మనే మన చేత చేయిస్తాడు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నరసాపురం ఉన్నారా, అదే పాలకుల్లో ఉన్నారా, భీమవరంలో ఉన్నారా, హిమాలయ పర్వతాల్లో, అది ముఖ్యం కాదు. అసలు సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి. నేను హిమాలయ పర్వతాలకు పారిపోతాను అనుకోండి, అక్కడ ఏ కుటీరం వేసి కూర్చుంటాను అనుకోండి, ఏమీ అభ్యాసం చేయను అనుకోండి అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. నా ఇంటికాడ నేనే ఉంటాను అనుకోండి, నేను ఏదో నా పని నేను చేసుకుని అభ్యాసం చేసుకుంటాను అనుకోండి, ఆ హిమాలయ పర్వతాల్లో గుహలో ఉండకంటే ముందు మనం బాగుపడతాం. హిమాలయ పర్వతాల్లో వెళ్ళి గుహలో కూర్చుంటే వాటికి ప్రయోజనం ఏంటి? అక్కడికి ప్రాక్టీస్ లేనప్పుడు, అభ్యాసం లేనప్పుడు. అభ్యాసం లేనప్పుడు సన్యాసాశ్రమం తీసుకున్నా ప్రయోజనం లేదు. వాడి గృహస్థాశ్రమంలో ఉన్నావా, నీ సన్యాసాశ్రమం అది ముఖ్యం కాదు, నీ అభ్యాసం ఎలా ఉంది. మన పని మనం చేసుకుంటే, ఇక్కడ భగవంతుడు చెప్పింది ఏంటంటే భగవద్గీతలో, మన పని మనం చేసుకుంటూ, ఇది అనిత్యం, ఇది క్షణికం, మన చేత చూడబడే ఈ ప్రపంచం అనిత్యం, ఇది క్షణికం, ఎవళ్ళు నా వాళ్ళు కాదు, నేను ఎవరి వాడిని కాదు అనుకుంటూ మీ ఇంటికాడ పని చేసుకోమన్నాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. చనిపోయి ఇలా కళ్ళు మూస్తే ఉంది, ఈ తుక్కుని తీసుకెళ్ళి అక్కడో పడేస్తారు. మనకి ఇంట్లో వాళ్ళకి సంబంధం, ఇలా కళ్ళు మూసామనుకోండి, ఎక్కడో సమాజం మాట వదిలేయండి, ఇంట్లో వాళ్ళకి మనకేం సంబంధం లేదు. ఇది నువ్వు అర్థం చేసుకుని, సర్వం క్షణికం, సర్వం అనిత్యం, సర్వం అశాశ్వతం, అంతేకా దుఃఖాలయం కూడా. ఇది నువ్వు అర్థం చేసుకుని నీ ఇంటికాడ నువ్వు పనులు చేసుకో, నీ ఇంటికాడ నీ పని చేసుకో. అనిత్యమైన ప్రపంచంలో ఉన్నాం, దుఃఖపూరితమైన ప్రపంచంలో ఉన్నాం. మనకు కళ్ళు మూస్తే ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఏమీ సంబంధం లేదు అని ఎరుక కలిగి నీ పని నువ్వు చేసుకో. అంటే మనం ఏం చేయాలి? అందరితో పాటు మన పని ఏదో మనం చేసుకుంటూ, ఏదో రోజున చావు వస్తుంది కదా, ఆ చావు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఏమి ప్రయాస లేకుండా ఈ శరీరంలోంచి ఎలా విడిపోవాలో ట్రైనింగ్ అవ్వాలి, అదే సాధన. మనకి శరీరానికి ఎదురు రోజున చావు వస్తుంది కదా, ఆ చావు వచ్చేటప్పటికి ఎలాగైతే శరీరంలో సెపరేట్ అవ్వాలో, అది బాగా అది ఏ విధంగా సెపరేట్ అవ్వాలి, మరణం వస్తుంది కదా ఈ రోజుని, ఏ విధంగా శరీరంతో విడిపోవాలి అనేటువంటిది ఇప్పటి నుంచి ట్రైనింగ్ అవ్వాలి మనం. తర్వాత ఇంకోటి, ఎప్పుడు కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి, పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మీ నిశ్చలత్వం, మీ నిర్మలత్వం, మీ ఏకాగ్రత, మీ శాంతచిత్తం, మీ మర్యాద ఎన్నడూ విడిచిపెట్టద్దు. కొంతమంది అంటారు మేము సంవత్సరాల తరబడి యోగాభ్యాసం చేస్తున్నామని, ఆ ముఖంలో నిశ్చలత్వం ఉండదు, మనస్సులో నిర్మలత్వం ఉండదు, చూపులో శాంతి ఉండదు, మాటలో సౌందర్యం ఉండదు, మనస్సులో సొంపు ఉండదు. మరి యోగం దేనికి చేస్తున్నట్టు? మీరు నిశ్చలంగా ఉండగలిగితే, మీరు నిర్మలంగా కనుక ఉండగలిగితే, ప్రశాంతంగా శాంతి చిత్తంతో కనుక మీరు ఉంటంటే, మీకు శరీరానికి ఏదైనా రోగం వచ్చినా 10 రోజుల్లో తగ్గే రోగం 1 రోజులో తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ మనస్సు శాంతిగా ఉందనుకోండి, అనుకోండి, మీ బుద్ధి నిర్మలంగా ఉందనుకోండి, బుద్ధిలో చాపల్యం లేదనుకోండి, మనస్సులో చాపల్యం లేదనుకోండి, ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోండి, మీరు అనుకోండి, అప్పుడు మీ మానసిక ఆరోగ్యం బాగుందనుకోండి, అప్పుడు మీ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, 10 రోజుల్లో తగ్గేది, 24 గంటలు మీకు ఆ రోగం తగ్గిపోతుంది. మనం శారీరక ఆరోగ్యం, ఈ మానసిక ఆరోగ్యం ఎందుకు కాపాడుకోవాలంటే, ఇవన్నీ పనిముట్లు. ఏది ఈ శరీరము మనస్సుని మనం జాగ్రత్తగా పనిముట్లు కింద ఉపయోగించుకుని ఆ లోపల ఉన్నటువంటి అదే మన ప్రవర్తనలో జ్ఞానం వస్తుంది, మన ప్రవర్తనలో శాంతి వస్తుంది, మన ప్రవర్తనలో సుఖం వస్తుంది. అంతేకాని లోపల శాంతి ఎక్కడో 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 దొంగోడు దాక్కున్నట్టు దాక్కునలేదు శాంతి. దొంగతనం చేసుకుంటాడు దొంగతనం చేసేవాడు దాక్కుంటాడు, నువ్వెందుకు దాక్కోవటం? ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తే నీకేం జరుగుతుంది? ఎక్కడ దాక్కుందా శాంతి? ఎక్కడ గుహల్లో దాక్కుందా? ఎక్కడ కొండల్లో దాక్కుందా శాంతి? ఆ శాంతి ఏమైనా దొంగతనం చేసిందా? ఎక్కడ దాక్కుందండి శాంతి? మన చల్లటి చూపులు, మన మంచి సంకల్పంలో, ధర్మం పట్ల మనకున్న గౌరవంలో, మనో నిగ్రహంలో, కర్తృత్వం లేకుండా కర్మ చేయటంలో, కర్తృత్వం వాడికి ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది ధర్మం, ఇది అధర్మం అనుకుంటాడు. కర్తృత్వం లేని వాడికి, కర్తృత్వం లేని వాడు భగవంతుడి చేతిలో పనిముట్టి కింద ఉంటాడు. ఈ పుస్తకం చూడండి, ఈ పుస్తకం కుర్చీలు ఉండమంటే కుర్చీలో ఉంటుంది, కింద పడేస్తే కింద ఉంటుంది. నన్ను ఎందుకు పడేసావని అడగదు. ఒకవేళ ఈ పుస్తకాన్ని కాలు పెట్టి తొక్కాననుకోండి, నన్ను కొట్టదు. ఇది ధర్మం, ఇది అధర్మం అని అహంకారం ఉన్నవాడికి, అహంకారం లేనివాడికి భగవంతుడి చేతిలో పనిముట్టి కింద ఉంటాడు. వాడికి ఇంకేమి లేదు. భగవంతుడి వాడి శరీరాన్ని వాడి మనస్సుని ఎలా ఉపయోగించుకుంటే వాడు అలా ఉంటాడు. వాడికి సొంత పుణ్యాలు పాపాలు రాగద్వేషాలు వాడికి సొంతం అంటే ఏమి ఉండదు. భగవంతుడికి ఎవడికైతే కర్తృత్వం లేదో, ఎవడికైతే అహంభావం లేదో, వాడు భగవంతుడి చేతిలో ఒక పనిముట్టి కింద ఉంటాడు అంతే. వాడు భగవంతుడికి అంబాసడర్, వాడు భగవంతుడికి రాయిబారి. అహంబుద్ధి లేని వాడు భగవంతుడికి రాయిబారి లాంటి వాడు. ఇప్పుడు రాయిబారి చూడడం మనం ఏ పని చేయమంటే ఆ పని చేసుకొస్తాడు, సొంతంగా వాడు ఆలోచించింది ఏముండదు. అలాగే అహంభావం లేనివాడు, దేహాభిమానం లేనివాడు, దేహబుద్ధి లేనివాడు, వాడు భగవంతుడి చేతిలో ఒక రాయిబారిగా ఉంటాడు. కానీ భగవంతుడు వాడికి ఏ పని నియమిస్తే ఆ పని చేయించుకుంటాడు. కానీ వాడికి ఇన్ఫీరియారిటీ, ఈ పని చేస్తే ఇన్ఫీరియారిటీ, ఈ పని చేస్తే సుపీరియారిటీ, ఇది ధర్మం ఇది అధర్మం అని వాడికి ఇవన్నీ కర్తృత్వం, గౌరవం అగౌరవం ఇవన్నీ కర్తృత్వం వాడికి. కానీ ఆ కర్తృత్వాన్ని గడప దాటిన వాడికి భగవంతుడి చేతిలో పనిముట్టి కింద ఉంటాడు. ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందం. ఇప్పుడు నీకు మీ అమ్మాయి అంటే బాగా ఇష్టం అనుకోండి, ఇష్టం లేకపోయినా ఇప్పుడు అనుకోండి, ఇది కథ చెప్పుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు? మీరు చాలా అభివృద్ధిలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు మీరు? మనలాగ మన అమ్మాయిని కూడా తయారు చేసేవారంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు చేసేది అదే. వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యే చేశారనుకోండి, మరి అటు కొడుకును మనవన్న ఎమ్మెల్యే చేసేయాలంటుంది. ఇటు ముసలివాడు అంతే. ఎవడైనా ఒకడు మంత్రి పదవి చేశాడనుకోండి, మరి అటు మనవాడో ఆడు ఎవడో మంత్రి పదవి చేయించేయాలని ఈ కుటుంబాలకు ఇచ్చేవాళ్ళు, ఆ కుటుంబంలో మళ్ళీ ఎవరో మంత్రులు అయిపోవాలని ఎమ్మెల్యేలు అయిపోవాలని, అది కూడా ఒక వాసన, అది కూడా ఒక వాసన. ఇది ఏం చెబుతున్నామ్మా పద్మం చెప్పుడు? అది చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే మీకు ఎవరంటే బాగా ఇష్టమో వాళ్ళని మీ అంతరు వాళ్ళు చేసేయాలని. దేశానికి దిక్కులు తెలియపోయినా ప్రధానమంత్రి చేసేయాలనిపిస్తుంది. దేశానికి దిక్కులు తెలియవాడికి అంటే మీకు ఎవరి మీద ఇష్టమో వాళ్ళని మీరు పెద్దవాళ్ళని చేయాలనిపిస్తుంది. సహజం అది. అలాగే భగవంతుడికి మనం అంటే బాగా ఇష్టం. భగవంతుడికి మనం అంటే బాగా ఇష్టం. భగవద్గీత అంటే భగవంతుడి చేత గానము చేయబడినది. భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత భగవంతుడు అంటే భగవద్గీత అంటే భగవంతుడి చేత గానము చేయబడినది. అంటే సాంగ్, అదొక సాంగ్ భగవంతుడి చేత. అంటే మీకు ఇష్టమైన వాళ్ళని మీ అంతర్వాళ్ళుగా చెయ్యాలని మీరు ఎలా అనుకుంటున్నారో భగవంతుడు కూడా మనం అంటే బాగా ఇష్టం. భగవంతుడికి, భగవంతుడి కంటే మించి మనల్ని మన ఇంట్లో వాళ్ళు ప్రేమించలేరు, సమాజంలోని ఎవరు ప్రేమించరు. భగవంతుడికి, ఈశ్వరుడికి మన మీద ఉన్న ప్రేమ ఇంట్లో వాళ్ళకు ఉండదు, సమాజం మీద, సమాజంలో సభ్యులకు ఉండదు, ఇంట్లో వాళ్ళకి ఉండదు. భగవంతుడి కంటే మనల్ని మించి ప్రేమించే వాడు లేడు. అయితే భగవంతుడు ఎంతటి వాడో, ఎంతటి సర్వజ్ఞుడో, ఎంత సర్వశక్తివంతుడో, ఎలాగైతే అంతట వ్యాపించి ఉన్నాడో, ఎలా ఉన్నాడో భగవంతుడు, అంతట వ్యాపించి ఎలా ఉన్నాడో, మంచి పూర్ణమైన జ్ఞానం, పూర్ణమైన శక్తి, పూర్ణమైన సుఖము, పూర్ణమైన అధికారము. నీకు అర్థమవుతుంది? చేతులు లేకుండా పని చేయగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, అడిగి ఇంద్రియాలతో పని లేదు. భగవంతుడు తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మన అందరి చేత పొందింపజేయాలని భగవంతుడి ఉద్దేశం. అందుకే భగవాన్ ఉవాచ. అది బాగా అర్థం చేసుకోండి. ఎందుచేత భగవంతుడి కంటే మనల్ని మించి ప్రేమించేవాడు ఎవడు సృష్టిలో లేడు, ఉండకూడదు. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించి ఎంత ప్రేమిస్తున్నాడు అంటే తనంతర వాడిగా చేసేయాలని, తన స్వరూపం మనకి ఇచ్చేయాలని. తన ఎటువంటి సుఖో భగవంతుడు, ఎటువంటి సుఖో అటువంటి స్థానాన్ని మన చేత పొందింపజేయాలని. ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖం, ముగింపు లేని ఆనందం. మనోదేహములతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, ఎండ్లెస్ బ్లిస్, ముగింపు లేని సుఖాన్ని ఆయన స్వరూపం. భగవంతుడి యొక్క స్వరూపమే సుఖం, ఆయన స్వరూపం శాంతి, ఆయన స్వరూపం ఆనందం, ఆయన స్వరూపం ఉండటం. ఆ స్థితిలో మనల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆ స్థితిలో మన స్థిరత్వం చేకూర్చడం కోసం, మన మనస్సు యొక్క చాపల్యం తొలగించడం కోసం అనేక సందేశాలు, అనేక ఉపదేశాలు, అనేక వాక్యాలు మనకు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? కాలక్షేపం చెప్పలేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఎంత యూనివర్సల్గా ఉన్నాడు చూడండి. మనం భీవారాలు ఉంటే జిన్నూరులో లేవనుకుంటాం. ఉన్నాడు ఆయన, లేని చోటంటూ లేదు, అంతటా ఉన్నాడు. కానీ అలాగే మనలో కూడా అంతటా ఉండే స్థితి చేతిని అంతటా ఉండి ఆల్ఫేర్ వేడింగ్ అంతటా ఉండే స్థితి మనకి ఆ స్థాయి తీసుకురావటం కోసమే భగవంతుడు మనకు బోధించాడు. అది కాలక్షేపం కోసం కాదు, అహంకారం కోసం చెప్పిన మాటలు కాదు. అది మీ అనుభవంలో మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ అమ్మాయి అంటే మీకు బాగా ఇష్టమైతే ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళ కుటుంబాన్ని ఎలా బాగు చేయాలి, వాళ్ళ సంసారాన్ని ఎలా బాగు చేయాలి, ఇంక ఏదైనా ఒక నిద్రట్లో తప్పించి మిగతా టైంలో ఇది ఆలోచన. ఒక మనిషి, ఒక హ్యూమన్ మైండ్, ఒక హ్యూమన్ మైండ్ ఇంకో మనిషి ఎంత ప్రేమించినప్పుడు డివైన్ మైండ్, ఆ డివినిటీ, యూనివర్సల్ కాన్షియస్నెస్, ట్రూత్, యూనివర్సల్ ట్రూత్, కాస్మిక్ కాన్షియస్నెస్, కాస్మిక్ ట్రూత్. అక్కడ అది దేవుడు అంటే కేవలం ఒక శరీరానికి పరిమితం, అంతట వ్యాపించినటువంటి ఆ వెలుగు, ఆ చైతన్యం, ఆ వైభవం, ఆ ఈశ్వరుడే మనల్ని ప్రేమిస్తుంటే, ఆ ఈశ్వరుడు ఒడిలో మనకు స్థానం ఇస్తే, ఆయన హృదయంలో మనకు స్థానం ఇస్తే, మనకు జ్ఞానం రాకుండా ఆపు చేసుకోగలమా? మనకు అసాధ్యం ఉంది, భగవంతుడికి అసాధ్యం అంటూ లేదు. అన్ని సాధ్యమే భగవంతుడి కృపకి, భగవంతుడి యొక్క దయకి, భగవంతుడి యొక్క లవ్కి. ప్రతిదీ సాధ్యమే. భగవంతుడి ప్రేమకి అసాధ్యం అంటూ లేదు. ఇన్ఫినిట్ లవ్ ఇస్ గాడ్, ఇన్ఫినిట్ పీస్ ఇస్ గాడ్, ఇన్ఫినిట్ హ్యాపీనెస్ ఇస్ గాడ్. తరుగులేని ప్రేమ, తరుగులేని సుఖం, తరుగులేని శాంతి, తరుగులేని ఆనందం, దానికే దేవుడు అని పేరు పెట్టాడు. మనం శరీరమే బ్రహ్మం, శరీరమే దేవుడు, శరీరమే దేవుడు అనుకుంటాం మనం. శరీరమే బ్రహ్మం, శరీరమే బ్రహ్మం అనుకుంటాం. మళ్ళీ ప్రాణమే బ్రహ్మం, ప్రాణమే దేవుడు, ప్రాణమే దేవుడు, ప్రాణమే బ్రహ్మం అనుకుంటాం. మనకు మనస్సు ఉంది కదా, మనస్సు పని చేస్తుంది కదా, మనస్సే దేవుడు, మనస్సే బ్రహ్మం, మనస్సే బ్రహ్మం అనుకుంటాం. అది ఇంద్రియాలే బ్రహ్మం, ఇంద్రియాలే బ్రహ్మం, ఇంద్రియాలే బ్రహ్మం అనుకుంటాం. అది మనం తినే అన్నమే బ్రహ్మం, అన్నమే బ్రహ్మం అనుకుంటాం. ఏది బ్రహ్మము మనకు తెలియక, ఏదిగా మనం ఉన్నామో తెలియక, మనం కానిదానంతా మనం అనుకోవటానికి ఇలా జన్మ పరంపరలు జన్మత ఇలా అలవాటు పడిపోయాం. మనం కాని దాంట్లోంచి మనం ప్రాణం అనుకుంటాం. ఒకడు శరీరం అనుకుంటాడు, ఒకడు ప్రాణం. బాగా తెలివైన వాడు ఏమనుకుంటా అంటే నేను బుద్ధిని అనుకుంటాడు, లేకపోతే తెలివి గలవాడు అనుకుంటాడు, లేకపోతే బాగా ధనవంతుడు ఏమనుకుంటా అంటే నేను ధనవంతుని అనుకుంటాడు, ఇంకోటి అనుకుంటాడు. అది ఇంకోటి, మీకెవరికైనా మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే మనం సున్నలం, బండి చక్రం అంత సున్నలం, ఏమి సున్నలం. మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే మీకు ఎవరి దగ్గర డబ్బు ఉందనుకోండి, మీకేమైనా మంత్రి పదం ఉందనుకోండి, అనుకోండి మాట్లాడ, మీకు బాగా పాండిత్యం ఉందనుకోండి, ఆంగ్ల భాషలో సంస్కృత భాషలో. తిరుపతి వెంకట కవులకి రెండు మీసాలు ఉండేవి, ఒక మీసం సంస్కృత భాషకి, ఇంకొక మీసం తెలుగు భాషకి అనేవారు. ఈ రెండు భాషల్లో మమ్మల్ని ఎవరైనా ఓడిస్తే మీసాలు తీస్తుంటాను, లేకపోతే మీసాలు తీయమనేవారు వాళ్ళు. మమ్మల్ని సంస్కృత భాషలో ఓడిస్తే ఒక మీసం తీసేస్తాం, తెలుగు భాషలో ఓడిస్తే ఒక మీసం తీసేస్తాం. మమ్మల్ని ఎవరైతే ఓడించినంతకాలం ఈ రెండు మీసాలు తీయమనేవారు. తీయమనేవారు అంటే అటువంటి మహాపండితులకు కూడా అశాంతి వచ్చింది, దుఃఖం వచ్చింది. ఇంతకీ మీకు నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి. మీకు ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, అది మీ సొంతము కాదు. ఎంబీబీఎస్సి పాస్ అయ్యి నెలకు 100,000 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, నెలకు 5,000 కూడా రావటం కష్టంగా ఉన్నవాడు అన్నారు. లీడర్ పాస్ అయ్యి ఢిల్లీల వరకు 1,00,000 ఇలా తొడుక్కునేందుకు 100,000 రూపాయలు పుచ్చుకుంటారు. సుప్రీంకోర్టు ప్లేడర్లు ఉన్నారు, 1,00,000 ఇలా తొడుక్కునేందుకు 100,000 పుచ్చుకుంటారు. మళ్ళీ ఆ ప్లేడర్లే నెలకు 4,000 కూడా రాగా ప్లేడర్లు ఉన్నారు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, నేను చెప్పేది మీకు తెలివితేటలు ఉండొచ్చు, లేకపోతే ఐశ్వర్యం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, మీరు అన్ని విధాలు మీరు బాహ్యంగా మీ కంఫర్ట్స్ ఉండొచ్చు, ఏమి సొంతం కాదు. ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ బై గాడ్, అది మీరు గుర్తుంచుకోండి. మీ సొంతం ఇందులో ఏమీ లేదు. మన సొంతం మన అహంభావం వల్ల, మన పొగరబోత్తనం వల్ల, మనకి వివేకం లేకపోవటం వల్ల, ఆ డిస్క్రిమినేషన్ విడదీసుకునే శక్తి లేకపోవటం వల్ల, ఆ నాలెడ్జ్ లేకపోవటం వల్ల, ఇదంతా మన సొంతం మన సొంతం అనుకుంటాం. కానీ నీ తెలివి కూడా, నీ కెరీర్ కూడా నీది కాదు, భగవంతుడు ఇచ్చింది. నీ దగ్గర ఉన్న డబ్బు కూడా నీది కాదు, భగవంతుడు ఇచ్చింది. నీకున్నటువంటి లేక అధికారం కూడా నీది కాదు, భగవంతుడు ఇచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ బై గాడ్, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ బై గాడ్. ఇందులో మరి ఎందుకు మనకు అహంకారం వస్తుంది, పొగరబొత్తనం వస్తుంది, గర్వం వస్తుంది, మున్నడకం వస్తుంది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి? మనకి తెలియనితనం వల్ల. ఇది బాగా అర్థం చేసుకోండి. మనకు తెలుసుంటే గర్వం రాదు, తెలియనితనం. ఆ తెలియనితనం వల్ల మనం ఏదో అనుకున్న ఇదంతా మన సొంతం అనుకుంటున్నా బాగా. మనకి ఒకవేళ ఏదైనా ఉన్నది భగవంతుడిది, భగవంతుడు ఇవ్వకుండా మనకి ఏది రాదు. ఒకవేళ ఈ జన్మలో బాగున్నామని వచ్చే జన్మలో బాగుంటాం అనుకోకండి. ఇవాళ శరీరం ఆరోగ్యం ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. బండి చక్రం చూడండి, కర్మ ఓ పని చేస్తూ ఉంటావు, దానికి కర్మ ఫలదాత ఈశ్వరుడే, కర్మ ఫలదాత ఈశ్వరుడే. అయితే పూర్వమీమాంసలు ఏం చెప్తారంటే, నువ్వు కర్మ చేస్తావు, దేవుడు ఉన్నాడా లేడనే సమస్య కాదు, నువ్వు మంచి కర్మ చేసావనుకో దాంట్లోంచి ఒక అపూర్వం పుడుతుంది, మళ్ళీ అపూర్వమే రాబోయే జన్మలు నీకు జన్మ నీకు ఫలితం ఇచ్చేస్తుంది. చెడ్డ కర్మ చేసావనుకో ఆ చెడ్డ కర్మలోంచి ఒక అపూర్వం పుడుతుంది, అపూర్వం పెట్టి రాబోయే జన్మలు నీకు అది ఫలితం ఇచ్చేస్తుంది. అంచేది నీకు దేవుడితో సంబంధం లేదు. పూర్వమీమాంసలు చెప్తారు, దేవుడు ఉన్నాడా లేడనే సమస్య కాదు, నువ్వు చేసింది మంచికి మంచి అయినా చెడ్డకి చెడ్డైనా ఎత్తుకు ఎత్తు, నువ్వు కర్మ చేసినప్పుడే అది అపూర్వం పడుతుంది, ఆ పూర్వం నీకు ఫలితాన్ని ఇస్తుందని పూర్వమీమాంసలు చెప్తారు. అక్కడ దేవుడు ఉన్నాడా లేడని సమస్య కాదు. తర్వాత శాస్త్రం ఇంకోటి చెప్పారు, మనం ఒక 1,000,000,000 డబ్బు ఉందనుకోండి, అనుకోండి ఒక 1,000,000,000 డబ్బు ఉందనుకోండి, మనకు 1,000,000,000 తరతరాలు తిన్నా సరిపోదండి. ఏదో అండి మేము సంపాదించింది వాళ్ళు జాగ్రత్త పెట్టుకుంటే 10 తరాలు వెళ్ళిపోతుంది అంటూ ఉంటారు. కొంతమంది అంటారు ఏముండో మేము సంపాదించుకున్నది వాళ్ళు తిని పడి ఉంటే అలాగా 10 తరాల వరకు వెళ్ళిపోతుంది అంటారు. అసలు మనం డబ్బు సంపాదించేటప్పుడు అది ఎప్పుడు పోవాలో కూడా నిర్ణయింపబడి ఉంటుంది, అది మనకు తెలియదు. ఇవన్నీ తెలియంత తెలివి తక్కువ వాళ్ళు మనం, తెలివి తక్కువ మంది అయిపోయాం. అరే మన డబ్బు మొఘలాయ సామ్రాజ్యం అంతరించిపోయింది, బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించిపోయింది, సామ్రాజ్యాలు అంతరించిపోయినాయి. మన డబ్బు అసలు మన డబ్బు ఒక 100 కోట్లు సంపాదించామనుకోండి, ఈ 100 కోట్లు తరుగుతుందా? ఎన్ని తరాలు తింటే బడికి తరిగిపోతుంది అనుకుంటాం. తరగతిది శుభ్రంగా దూడ చుట్టుమోసినట్టు మోస్తా ఉండొచ్చు మన వెనకాల వచ్చేవాళ్ళు అని అనుకుంటాం. నీకు 100 కోట్లు ఎలా ఏ ప్రక్రియ ద్వారా వచ్చినాయో, ఎలా సంపాదించావో, ఆ సంపాదించిన తర్వాత సంపాదించినప్పుడే నిర్ణయం పడి ఉంటుంది అది పోయే విధానం కూడా. అది ఎటర్నల్ లా, అది చట్టం. ఇప్పుడు 50 కోట్లకి మన దేవాలయంలో ఎవరో దేవాలయం తీశారు, ఎవరైతే మనకెందుకులేండి. నేను ఎప్పుడైనా దేవాలయం వెళితే వారు ఎవరు అనుకుంటున్నారండి, వారు అపర కుబేరుడు, ఎవడో కుబేరుడు స్వర్గరాజ్యంలో ఉన్నాడని చెప్తున్నారు. ఎవడో స్వర్గంలో కుబేరుడు, ఆ కుబేరుడు ఈ కుబేరుడికి ఆ కుబేరుడు సరిపోవడం, అవి కుమారం నోరు మూసుకు పడుకుంటే ఏం చేస్తాం మరి మనం? ఇగో మనకి శాంతి ఎలాగ దాక్కుంటుందో ఆ కుబేరుడు కూడా ఇప్పుడు దాక్కున్నాడు ఎవరికి కనపడకుండా. శాంతి దొరకటం లేదండి, శాంతి దొరికి ఎక్కడ దాక్కుందో శాంతి. అదిగా ఏం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉందండి అది. అసలు మన బుద్ధి మంచిదైతే శాంతి ఎందుకు రాదు? మన బుద్ధి మంచిది కాక, మన బుద్ధి మంచిదైతే శాంతి అంతటా ఉన్నది. కృష్ణుడి గీతలో చెప్తాడు, నువ్వు కాలవగట్లంటానే లేకపోతే నూతులు చుట్టూరిని చెరువుగట్లండి తిరగటం ఎందుకురా? ఇక చెయ్యి అలా చేస్తే నీకు తాగటానికి మంచినీళ్ళు దొరుకుతున్నాయనుకో, కాలగట్లంటే నూతుల దగ్గరికి వెళ్ళవలసిన పని నీకేమిటన్నాడు కృష్ణుడి గీతలో. రెవల్యూషనరీ, నీకు ఇలా చెయ్యి ఇలా చాచావనుకో, తాగటానికి మంచినీళ్ళు దొరుకుతున్నాయనుకో, కాలువ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, చెరువు దగ్గరికి వెళ్ళటం ఎందుకు, నువ్వు దగ్గరికి వెళ్ళటం ఎందుకు? నువ్వు చెయ్యి అలా చాచావు, నీకు కావలసిన మంచినీళ్ళు దొరుకుతున్నాయి, మంచినీళ్ళు దొరికినప్పుడు నువ్వు దగ్గరికి పరిగెట్టడం ఎందుకు రేవు? అలాగే నీకు ఎడు చూసినా శాంతి, నువ్వు శాంతిలోనే కూరుకుపోయినప్పుడు, ఎడు చూసినా నీకు శాంతిలో ఉన్నప్పుడు, బయట శాంతి లోపల శాంతి, పైన శాంతి కింద శాంతి, కుడి పక్కన శాంతి ఎడం పక్కన శాంతి, ఎడు చూసినా శాంతి. అటువంటిప్పుడు నువ్వు శాంతి కోసం ఎక్కడికో పరిగెత్తే ఎందుకోయ్యా? నీకు మంచినీళ్ళు తాగటానికి చేతికి అందేటప్పుడు ఎక్కడో నూచి దగ్గరికో, చెరువు దగ్గరికో ఉన్నాయి, దగ్గరికో పరిగెట్టవలసిన పని ఏంటి నీకుంది? యూనివర్సల్ మెసేజ్ అది. మీకు ఎవరికైనా 1,000,000,000 ఉన్నాయనుకోండి, ఇదంతా నిజం అనుకోకుండా, మీరు సంపాదించినప్పుడే నన్ను మన శరీరం ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఈ శరీరం ఎప్పుడు చనిపోవాలో నిర్ణయం పడుతుంది. బాగా అర్థం చేసుకోండి, మన శరీరం ఈ భూమి మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజునే నిర్ణయం పడుతుంది ఈ శరీరం ఎప్పుడు చనిపోవాలి. అదేవిధంగా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఆ కోట్లు ఎప్పుడు పోవాలో సంపాదించేటప్పుడు నిర్ణయం పడుతుంది. నీకు ఏదైనా ఎమ్మెల్యే పదవి వచ్చిందనుకో, ఒకసారి నువ్వు పదవి చేస్తే ఎప్పుడు ఇలా ఉండిపోతుంది, రాబోయే రక్షణ ఇంకో 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే మనం నిగ్రహించు, మనం ఎప్పుడు ఇలా ఉండిపోతుంది, ఎప్పుడు ఆ మరుసటి రోజునే పోతున్నాడు ఆ పదవి.
ఆ పదవి వచ్చినప్పుడే మనిషి పుట్టాడంటే చచ్చిపోయాడని అర్థం, పదవి వచ్చిందంటే పోయిందని అర్థం. మీకు అర్థమవుతుంది, ఇక్కడ పదవి వచ్చిందంటే ఏదో ఒక రోజున వస్తుంది, ఒక రోజున పోతుంది, అంటే వచ్చిందంటే పోయిందని అర్థం. ఏదైనా సరే శరీరం ఎత్తి మాస్టర్గో, అందరికీ నా శరీరం నాకు ఇష్టం, మీ శరీరం మీకు ఇష్టం. పైగా శరీరం అంటే ఇష్టం అనుకున్నా పర్లేదు, దేహమే ఆత్మ, దేహమే చైతన్యం, దేహమే దేవుడు, దేహం తప్పించి ఏమి లేదు. మరి ఇదో ఒక పోగ్రామో, ఇదో ఒక ఆలోచన, దేహమే దేవుడు, దేహమే ఆత్మ, సర్వస్వం దేహమే, దేహమే చైతన్యం. ఏంటి ఇవాళ ఇవాళ పచ్చగా ఉంది, రేపు ఎండిపోతుంది ఈ దేహం. ఇట్ మస్ట్ గో, అయితే నీది కాదు కాబట్టి ఏదో రోజు వెళ్ళిపోవాలి. నీదైతే వెళ్ళదు. ఇదంతా ఏదో గొప్ప దుఃఖాలు. కృష్ణుడు ఈ లోకానికి ఒక పేరు పెట్టాడు, ఇది దుఃఖాలయం అని, అశాశ్వతం అనిత్యం అని చెప్పేసి వదిలేదు. ఈ దుఃఖాలయం ఎటు చూసినా నీకు దుఃఖమే ఇక్కడ ఉంటా. పుట్టిక దుఃఖం, వృద్ధాప్యం దుఃఖం, జబ్బు దుఃఖం. ఎవరైనా చాలా మంది మమ్మల్ని ఎవడన్నా చూస్తారో చూడరు ఇలా అనుకుంటా ఉంటారు. అన్ని దుఃఖమే నీ మనసులో ఏదో ఊహించుకుంటా ఉంటావు, అది దుఃఖమే. నువ్వు ఊహించుకునేదంతా దుఃఖమే, నువ్వు సంకల్పించి అసలు మనకి సరైన సంకల్పమే లేదు. తర్వాత ఇంకోటి జీవిత విధానం కూడా మనకు ఎలా ఉండాలంటే, మైండ్ కంట్రోల్లోకి రావాలంటే మనస్సు మన చేత నియమింపబడాలంటే, బుద్ధి మన చేత నియమింపబడాలంటే, అది ఆత్మజ్ఞాన సముపార్జనకి దాన్ని ఫిట్ చేయాలంటే, ఆత్మజ్ఞాన సముపార్జనకి లోపల మనస్సుని బుద్ధిని తయారు చేయాలంటే సంపాదనలో క్రమశిక్షణ ఉండాలి. నేను 1980 మద్రాసులో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సరే ఏదో చూశారు అయిపోయింది, 100 రూపాయలు తీసి అక్కడ పెట్టాను డాక్టర్ గారు. కానీ నేను చేసిన పనికి, నేను మీకు చేసిన పనికి 50 రూపాయలు సరిపోతుందండి అని, నా దగ్గర 100 రూపాయలు కూర్చు కాగితం పుచ్చుకుని మిగతా 50 రూపాయలు తిరిగి నాకు ఇచ్చేసారు. నేను మీకు చేసిన పనికి 50 రూపాయలు సరిపోతాయండి, మీరు నాకు 100 ఇచ్చారు. నేను మీకు చేసిన పనికి మట్టుకి పుచ్చుకుంటాను. వర్క్ ఫర్ లేబర్, వర్క్ ఫర్ లవ్. కేవలం డబ్బు కోసం పనిచేసేవాడు, కేవలం జీతం కోసం పనిచేసినవాడు అస్తమాన గడియారం చూసుకుంటూ ఉంటాడట. కేవలం డబ్బు కోసం పనిచేస్తున్నాం అనుకోండి, మనం కేవలం జీతం కోసమే చేస్తున్నాం అనుకోండి, కొంతమంది కలిసి రాకపోతే నవ్వరు. మీరు ఏం వద్దు బాబు, కొంచెం చిరునవ్వు స్మైలింగ్ ఫేస్ పెట్టమని నవ్వరు. కొంతమంది నవ్వితే ఏం కలిసి వస్తుందని చూస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక పేరు పెట్టారు గీతల భగవంతుడు, వాళ్ళకి 1000 కోట్లు ఉన్నా వాళ్ళు కూరేవాళ్ళు అన్నాడు. 10 అంతస్తులు మేళ్ల వాళ్ళు ఉన్నా వాళ్ళకి 1000 కోట్లు డబ్బు ఉన్నా వాళ్ళు కూరేవాళ్ళు అన్నాడు. మాట్లాడితే మనకి ఏం కలిసి వస్తుందని ఆలోచించి పనిచేసేవాళ్ళు వర్క్ ఫర్ లేబర్, వర్క్ ఫర్ వేజెస్. కేవలం డబ్బు కోసం, కేవలం జీతం, 100 రూపాయలు జీతం కోసం పనిచేసేవాడు కూలివాడు. వర్క్ ఫర్ లవ్ అంటే నీకు బుద్ధి నియమింపబడాలంటే నీకు మోక్ష సుఖం, నిర్వాణ సుఖం, స్వర్గ సుఖం అది నీకు కావాలంటే వర్క్ ఫర్ లవ్. నువ్వు ప్రేమ కోసం పనిచేయి.
జీతం కోసం పని చేస్తే నీకు జీతం వస్తుంది. పొట్టది బాగా వెళ్ళిపోతుంది, అసలు సొంద. ప్రేమ కోసం పనిచేయి, వర్క్ ఫర్ లవ్. ప్రేమ కోసం పనిచేయి. ప్రేమ కోసం పనిచేసేవాడు అస్తమాన గడియారం చూసుకోడు. జీతం కోసం పనిచేసేవాడు అంటే గంట ఎప్పుడు కొడతాడని కనిపెట్టుకుంటాడు. డోంట్ వర్క్ ఫర్ వేజెస్, ప్లీజ్ వర్క్ ఫర్ లవ్. అంటే నువ్వు చేసిన పనికి డబ్బు తీసుకో పర్వాలేదు, నీకు పొట్టంది, నువ్వు అన్నం తినాలి. అంటే ఆ డాక్టర్ గారు చెప్పి నాకు గుర్తొస్తాను, ఎక్కడో మెడ్రాస్, ఆయన పేరు శంకరం గారు, ఆయన ఇప్పుడు లేరనుకోండి, ఈజ్ నో మోర్, ఆయన ఇప్పుడు లేరనుకోండి, నేను 100 రూపాయలు ఇచ్చి ఎవడండి మీకు, నేను చేసిన పని 50 రూపాయలు సరిపోతుంది, 50 రూపాయలు నేను తీసుకుంటాను, మిగతా మీ 50 రూపాయలు మీకు, అంటే నేను మీకు చెప్పిన దానికి 50 రూపాయలు ఇచ్చి సరిపోతుంది నాకన్నారు. కొంతమంది అంటారు మేము ఇతరుల కోసమే సంపాదిస్తున్నామంటారు. ఆ మాట ఎప్పుడు నమ్మకండి. మీరు ఇతరుల కోసం వాళ్ళ రోజు వాళ్ళ కాళ్ళని బాడి చేసుకోమన్నామండి మనం. మీకున్న దాంట్లో ఆ మాట 100 రూపాయలు అసత్యం ఉండదు. మీకున్న దాంట్లో ఇతరులకు మీరు సహాయం చేయొచ్చు, కానీ మేము కూర్చున్నా నుంచున్నా అసలు మా బతుకంతా ఇతరుల కోసం మేము సహాయం చేస్తున్నామంటే ఆ మాటలు 100 రూపాయలు అసత్యం. ఇతరుల కోసం వాళ్ళ కాళ్ళు రోజు బాడి చేసుకోమని చెబుతున్నాం మనం. మీకుంటే 10 రూపాయలు పెట్టుకోండి. అంతేకాని వాళ్ళ కోసం మీ కాళ్ళు రోజు బాడి చేసుకుని ఎన్నాళ్ళు కాళ్ళు బాడి చేసుకుంటారు, ఎన్నాళ్ళు కాళ్ళు కడుక్కుంటారు మీరు? అదండి, ఎన్నాళ్ళు కాళ్ళు బాడి చేసుకుంటారు, ఎన్నాళ్ళు కాళ్ళు కడుక్కుంటారు, ఇదే పనే బాడి చేసుకోవడం కడుక్కోవడం అనే పనే. అయితే మీకు ఏదైనా కలిగి ఉంటే పెట్టుకోండి. మామూలుగా మీకు వచ్చే సంపాదనలో మీకు కలిగి ఉంటే మీరు పెట్టుకోండి. అంతేకాని కేవలమే ఇతరుల కోసమే సంపాదిస్తున్నామండి, దేశం కోసం సంపాదిస్తున్నాం, ప్రపంచం కోసం సంపాదిస్తున్నాం మాటలు మీరు నమ్మకండి. మీకు కలిగి ఉంటే పెట్టుకోండి. సహజంగా మీకు ఏదైనా సంపద ఉంటే కలిగి ఉంటే పెట్టుకోండి. ఇతరుల కోసమే సంపాదిస్తున్నామంటే మేము మాకెంచకండి అనే మాటలు మనం నమ్మదగిన మీకు కావు. ఎవరైనా 100 కోట్లకి ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, అవన్నీ మనం కామన్ చేయకూడదు. ఇప్పుడు ఇతరుల కోసమే బాధపడే వాళ్ళు, ఇతరుల కోసం సంపాదించే వాళ్ళు ఎవరో 100కి 1 ఇద్దరు ఉంటే ఉండొచ్చు, అవన్నీ కామన్ అని మనం అనుకోవటానికి లేదు. అది నేను చెప్పాను, అసలు లేరని నేను చెప్పటం లేదు, కానీ ఇవన్నీ కామన్ అని మనం అనుకోవటానికి లేదు. అదేనండి, ఈయన ఏమంటున్నారంటే మీ మంచి ఆలోచన, మీ మంచి దృక్పథము, మీ మంచి చూపు, మీ మంచి కొంతమంది చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. కొంతమంది ఆ చూపు చాలు మనకు జ్ఞానం రావటం, ఎంత గ్రేస్ఫుల్ గా ఉంటుంది. కొంతమంది డాక్టర్లను చూస్తుంటే రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి మనకు రోగం తగ్గిపోతుంది. పీస్ఫుల్ గా ఉంటారు, గ్రేస్ఫుల్ గా ఉంటారు, వండర్ఫుల్ గా ఉంటారు. ఇక రూమ్ లోకి ఎంటర్ అయితే మనకు రోగం తగ్గిపోతుంది. మంచి చూపు, మంచి ప్రవర్తన, మంచి నడవడక, మంచి నడవడక మీరు సంపాదించుకునే సంపాదనలో కూడా ఒక ధర్మం, ఒక నియమం సంపాదించుకోవచ్చు. ఒక నియమం, ఒక ధర్మం, దానికి ఒక నియమం ఉండాలి, ఒక నియమం, ఒక ధర్మం ఉండాలి. అది అలా కనుక మీరు జీవిస్తుంటే, ఇక్కడ భగవాన్ చెప్పి అలా కనుక మీరు ఉంటున్నారనుకోండి, అవన్నీ కూడా మిమ్మల్ని గమ్యానికి తీసుకెళ్ళవని ఎవరు చెప్పారు? అయ్యా,
ఇవన్నీ కూడా మిమ్మల్ని మోక్షస్థితికి మోక్ష సుఖానికి తీసుకెళ్ళవని మీకు ఎవరైనా చెప్పారా? దీన్ని చెప్పకుండా చెప్పటం అంటారు. దీని ఏమంటారు? చెప్పకుండా చెప్పటం. చెప్పకుండా చెప్పటం అంటారు దీన్ని. మీ మంచి చూపు, మీ మంచి ప్రవర్తన, ఈ దేవుడు మాట వదిలేయండి. దేవుడు దెయ్యాల మాట వదిలేయండి. మనం మాట్లాడే మాట ఎప్పుడు మనకు దుఃఖాన్ని తీసుకురాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. వేగంగా మాట్లాడుకోండి. మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఇంటికాడైనా సరే బయట అయినా సరే, ఓ అది ఇంటికాడే బయటికి తేడా ఏం లేదు. అజ్ఞానికి లోపల బయట తేడా, జ్ఞానికి లోపల లేదు బయట లేదు. అజ్ఞానికి లోపల ఉంది బయట ఉంది, జ్ఞానికి లోపల లేదు బయట లేదు. దేహాభిమానం ఉన్నవాడికి లోపల బయట, దేహబుద్ధి ఉన్నవాడికి లోపల బయట, శవబుద్ధి ఉన్నవాడికి లోపల బయట. దేహాభిమానం లేని వాడికి, దేహబుద్ధి లేని వాడికి లోపల బయట ఉంది. యూనివర్సల్ అజ్ఞానికి లోపల బయట ఉంది, కానీ జ్ఞానికి లోపల బయట ఏంటి? ఏం చెప్తున్నామా పద్మజ ఇప్పుడు? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలు ఇంకా అప్పుడు తొందరపడి వెళ్ళిపోద్దు, వేగంగా వెళ్ళిపోవద్దు. మనం వేగంగా వెళ్ళిపోద్దు, మనం ప్యాసింజర్ లాగా వెళ్దాం, సూపర్ ఫాస్ట్ లాగా వెళ్ళొద్దు. మనం ప్యాసింజర్ ట్రైన్లో అన్ని స్టేషన్లో ఆగి వెళదాం, తొందరపడక్కర్లేదు. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడతాం అనుకోండి, ఇతరులు కూడా వదిలేయండి, ఇతరులు కూడా వదిలేయండి. మనం ఏదైనా మన అందులో మాట్లాడతాం, మళ్లీ మనకు దుఃఖం తీసుకొచ్చే మాట మనం మాట్లాడకూడదు. మనం చేతుడు ఏదైనా పని చేస్తాం అనుకోండి, అనుకోండి చేతుడు, మనం చేతుడు చేసి పనికి మనకు దుఃఖం తీసుకురాకూడదు. మనకు మనసు ఏదో తలం ఎవరినైనా చూసి అసూయపడతాం అనుకోండి, అనుకోండి మాట వరుసకి. మంచిని కూడా చెడ్డగా చెబుతాం అనుకోండి, అనుకోండి మంచిని కూడా చెడ్డగా చెబుతాం అనుకోండి, అనుకోండి ఆ వివేకాన్ని కూడా అవివేకంగా చెబుతాం అనుకోండి, అది కొబ్బరి చెట్టు అయినా తాడి చెట్టు అని చెబుతాం అనుకోండి, అనుకోండి మాట వరుసకి. అది కల్పవృక్షం అయినా వృక్షం ఎందుకు పనికిరాదని చెబుతాం అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మాట్లాడే మాట, మనకు వచ్చే ఆలోచనలు, అంటే ద్వేషభావం. ఏంటి ద్వేషభావం? లేకపోతే ఈ వైరం, ద్వేషభావం ఒకటి, వైరం ఒకటి, మనసులోకి వచ్చే వికారాలు. అంటే మనం మాట్లాడే మాట, మనకు వచ్చే తలంపు, మనం చేతుడు చేసే చేత, మీరు ముందు దుఃఖం రాకుండా చూసుకోండి. మీరు తర్వాత మిగతా పని దేవుడు చూస్తాడు. మన చేతిలో ఉన్న పని మనం చేద్దాం, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, దానికి మనం జ్ఞాపకం చేయక్కర్లేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఆ క్షణం వచ్చేటప్పుడు అది జరిగిపోతుంది. మన శరీరం ప్రాణం పోయి క్షణం వచ్చింది అనుకోండి, ఎవరు ఆపచేయలేరు, వెళ్ళిపోతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. నీకు ఏదైనా పదం వచ్చి యోగం ఉందనుకో, ఆ క్షణంలో వచ్చేస్తుంది. అలాగే నీకు ఏదైనా ఐశ్వర్యం వచ్చి యోగం ఉందనుకో, ఆ క్షణంలో వచ్చేస్తుంది. ఆ టైంలో ఏది ఎప్పుడు జరగాలో ఆ ఈశ్వర సంకల్పం ప్రకారం, ఈశ్వర ప్రణాళిక ప్రకారం, ఈశ్వరుడు నియమించిన పద్ధతి ప్రకారం జరిగిపోతా ఉంటుంది. కానీ అది వదిలేయి నువ్వు. మనకి ఈ దేహాభిమానం ఉంది కాబట్టి, ఈ దేహబుద్ధి ఉంది కాబట్టి, కర్తృత్వం ఉంది కాబట్టి, కర్తృత్వం ఉంది కాబట్టి, నిజంగా దేవుడే కర్త, దేవుడే భోక్త, దేవుడే కర్త, దేవుడే భోక్త. కానీ మనం అనుకుంటున్నాం, మనమే కర్త అనుకుంటున్నాం, మనమే భక్త అనుకుంటున్నాం, భోక్త అనుకుంటున్నాం. నూటికి నిలుపడు మన దుఃఖానికి ఇది కారణం. కర్త ఎవరు? దేవుడు. భోక్త ఎవడు? దేవుడు. మనం కర్త కాదు, భోక్త కాదు, కాదు కాకపోయినా అనుకుంటున్నాం. ఆంచేది నూటికి నూరుపాళ్ళు దుఃఖం అనిపిస్తుంది. ఎవడ ముఖంలో చూసినా మీకు ఆనందం ఎక్కడ కనిపిస్తుందో చూడండి.
మధ్యన హైదరాబాద్లో ఒక పండితులు ఇంటికి వెళ్ళాం, పెద్ద పండితులు ఆయన. ఆయన అన్నారు, ఏంటి ఈ మధ్యన అశాంతిగా ఉంటుందన్నారు. పెద్ద పండితులు అశాంతిగా, ఏం చేత అశాంతిగా ఉంటుంది? ఆత్మకు అశాంతిగా ఉంటుంది, చైతన్యానికి అశాంతిగా ఉంటుంది. ఆ ఇది ఏంటికి అశాంతిగా ఉంటుంది? అక్కడ లోపల తన దేహంతో కాని మనస్సుతో కాని, మీకు అర్థమవుతుంది, మనస్సుతో కాని దేహంతో కాని పరిస్థితులతో కాని తాదాత్యం ఉందనుకోండి, మనకి అశాంతి వచ్చేస్తుంది. అశాంతి వచ్చేస్తుంది వాడికి. డబ్బు ఆపు చేయదు. ఈ ప్రపంచంలో వెరలేనిది ఒక శాంతి ఒకటే. నీకు 1,000 కోట్లు డబ్బు ఉంటే 1,000 కోట్లు డబ్బు పెట్టి శాంతిని కొనుక్కోలేరు. ఓన్లీ పీస్ ఇస్ ప్రైస్లెస్. డబ్బుతోటి కొనుక్కోవడానికి సాధ్యం కానిది ఒక్కటే ఒకటి ఉంది ఈ లోకంలో. మీరు అమెరికా వెళ్ళి స్థలాలు కొనుక్కిని అక్కడ బిల్డింగ్లు కట్టుకోవచ్చు, జపాన్ వెళ్ళి స్థలాలు కొనుక్కిని బిల్డింగ్లు కట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? 10 అంతస్తుల మేళ్ళు కట్టుకోవచ్చు, బంజారా హిల్స్ లో కొనుక్కోండి, జూబ్లీ హిల్స్ లో కొనుక్కోండి, ఎక్కడైనా మీరు కొనుక్కోవచ్చు స్థలాలు. కానీ మీకు 1,000 కోట్లు డబ్బున్నా డబ్బు పెట్టి మీరు కొనుక్కోలేని వస్తువు ఒకటే ఉంది, శాంతి. ఎవరైనా శాంతిని కొనగలరేమో చూడండి. మీకు 1,000 కోట్లు పెట్టి శాంతి కొనుక్కోండి, కొంచెం ఒక రవ్వంత కొనండి, ముళ్ళంత కొనండి, చింతాకంత కొనండి శాంతిని. ఇట్ ఈజ్ ప్రైస్లెస్. దానికి విలువ లేదు అసలు. భగవంతుడికి అన్నీ తెలుసు, కానీ అన్నీ నాకు తెలుసు అని ఆయన అనుకోవటం లేదు. మనకి ఏమీ తెలియదు, అన్నీ తెలుసు అని అనుకుంటున్నాం. అన్ని పరస్పర విరుద్ధం. సోక్రటీస్ని అడిగారు. సోక్రటీస్, ప్లేటో వీళ్ళు వస్తారు, అరిస్టాటిల్ ఫిలాసఫీలో వస్తారు, ఎంఏ ఫిలాసఫీలో వస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. ప్లేటో ఒకడు, అరిస్టాటిల్ ఒకడు, వీళ్ళందరూ వస్తారు. సోక్రటీస్, వీళ్ళందరూ వస్తారు. సోక్రటీస్ చిన్న కొంప, సోక్రటీస్ బాగా చిన్న ఇల్లు. ఏంటండి మిమ్మల్ని చాలా మంది చూడటానికి వస్తున్నారంటే సోక్రటీస్ని అడిగారు ఒకళ్ళు. చిన్న కొంప, కొంప బాగా చిన్నది. మిమ్మల్ని చూడటానికి చాలా మంది చూడటానికి వస్తున్నారేమిటని సోక్రటీస్ని అడిగారు. సోక్రటీస్ ఏమన్నాడంటే, నాకేమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు. ఏమీ తెలియదు అన్న సంగతి కూడా తెలుసు, అందుకు వస్తున్నారు నన్ను చూడటానికి. నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు, ఏమీ తెలియదు అన్న సంగతి కూడా తెలుసు, అందుకే నన్ను చూడటానికి వస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు చెప్పే విషయం అటువంటి మనం మాట్లాడే మాట మనకి దుఃఖం తీసుకురాకూడదు, మనకు వచ్చే ఆలోచన మనకి దుఃఖం తీసుకురాకూడదు, మనం చేతితో చేసే పని మనకి దుఃఖం తీసుకురాకూడదు. ఈ మూడే మనకి శాంతి. మనం శాంతి స్థానానికి, ఆ శాంతి స్థానంలో మనం ఆ శాంతి స్థానాన్ని పొందాలంటే ఈ మూడే మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఒకటేంటి మాట, ఒకటేంటి మాట. వాక్ వ్యాపారం జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బు కాడ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు, కానీ మాట కాడ అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. తర్వాత మనోనిగ్రహం. మీరు ఇంటికాడ పని చేసుకునేప్పుడు ఎప్పుడైనా బద్ధకం పనికి వస్తామో, కానీ మీ మనస్సు నియమించుకోవటంలో బద్ధకం పనికి రాదు. మన మాట మనకి దుఃఖం తీసుకురాకూడదు ఫ్యూచర్లో. తర్వాత మన తలంపు మనకి దుఃఖం తీసుకురాకూడదు, మన చేత మనకి దుఃఖం తీసుకురాకూడదు. అది ముందు మనకు ఈ ఫండమెంటల్గా ఇవి తెలుసుకుంటే సరిపోతుంది కొంత దూరం మనకి. ఏమయ్యా నువ్వు చేసే మంచి, నువ్వు చెప్పే మంచి మాటలు, నువ్వు చేసే మంచి పనులు, నీకు వచ్చే మంచి తలంపులు, నీకు వచ్చే మంచి సంకల్పాలు, నీకు వచ్చే మంచి సంకల్పాలు నీ మనస్సుని శుభ్రం చేయవని, నీ మనస్సుని ఇస్త్రీ మడతలాగా చేయవని, నీ మనస్సులోని మురికంతా పోగొట్టదని నీకెవరైనా చెప్పారవయ్యా? నీకెవరైనా చెప్పారా? నీ మంచి మాటలు, నీ మంచి ఆలోచనలు, నీ మంచి పనులు నిన్ను బాగు చేయవని, నిన్ను ఉన్నత స్థాయికి ఉదాత్త స్థాయికి నిన్ను తీసుకెళ్లవని నీకెవరైనా చెప్పారోయ్యా? నీకు నీ మనసులో ఏదైనా నీ బుద్ధిలో ఏదైనా మురికుంటే ఆ మురికి పోగట్టు సత్కర్మ, ఆ బుద్ధిలో ఉన్న మురికిని పోగట్టదని నీకెవరైనా చెప్పారోయ్యా? అంచేది నువ్వు సత్కర్మ చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది అయ్యా, నీ మనస్సు బాగుపడుతుంది. నువ్వు సత్కర్మ చేస్తే నీ మనస్సు బాగుపడుతుంది. అందుకే గీతలో ఏమని చెప్పాడంటే, నీ ప్రాణం ముక్కులో ఉన్న ప్రాణం బయటకు వచ్చే వరకు, నీ ముక్కులో ఉన్న గాలి చివరి శ్వాస వరకు, నీ ముక్కులో ఉన్న గాలి బయటకు వచ్చే వరకు అర్జున మూడు విడిచిపెట్టద్దు అన్నాడు. యజ్ఞ దాన తపస్సు, నువ్వు మూడు విడిచిపెట్టద్దు. ఒకటి యజ్ఞం, రెండు దానం, మూడు తపస్సు. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, మనిషికి ఎంతకాలం స్వార్థం ఉందో అంతకాలం వాడికి సంసారం వస్తుందని చెప్పాడు. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, మనిషికి ఎంతకాలం స్వార్థం ఉందో అంతకాలం ఎవడు కాదన్నా మనిషి కూడా నీడ ఎలాగొస్తుందో ప్రతి జన్మలో కూడా, అది మానవ జన్మవచ్చు పశు జన్మవచ్చు, మానవుడికి స్వార్థం ఉన్నంతకాలం వాడు కూడా ప్రతి జన్మలో కూడా సంసారం వస్తుందని బుద్ధుడు చెప్పాడు. ఇక్కడ అంటే వాడి వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. కృష్ణుడు గీతలో చెప్తాడు, ఎక్కడైతే ధర్మానికి క్షీణత కలిగిందో, అధర్మం పెరుగుతుందో అక్కడ నేను శరీరం తీసుకుంటానని చెప్పాడు. కృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు అది చెప్పలేదు. వండర్ఫుల్ ఇంపర్సనల్ బిహేవియర్ స్వామీజీ అంటాడు. దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్, వీ పెటీ మైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. వండర్ఫుల్. బుద్ధుడు అంటాడు, భవిష్యత్తులో ఎప్పుడైనా లోకానికి ధర్మం గురించి చెప్పటానికి, జ్ఞానం గురించి చెప్పటానికి అవసరమైతే బుద్ధుడు వస్తాడు, కానీ నేను వస్తానని చెప్పాడు. నేనెందుకు? మీ దగ్గర ఉన్న రూపాయి కాగితం, నా దగ్గర ఉన్న రూపాయి కాగితం రెండు సమానమే. నేనే రావాలని లేదు, ఇంకొక బుద్ధుడు వస్తాడు. నేనే రావాలని ఎక్కడుంది? వస్తాడు బుద్ధుడు, వస్తాడు బుద్ధుడు, వస్తాడు అంటే బుద్ధుడు అంటే బుద్ధి పరిపక్వతను పొందినవాడు. బుద్ధి ఎవడ బుద్ధి అయితే పరిపక్వత పొందిందో వాడు బుద్ధుడని. నేను వస్తానని చెప్పలేదు, నేను పుడతానని చెప్పలేదు. మీకు అవసరాన్ని బట్టి ఒక బుద్ధుడు వస్తాడు. ఏ బుద్ధుడైనా ఒకటే. మీ దగ్గర 100 రూపాయలు కాసిన, నా దగ్గర 100 రూపాయలు కాసిన, బజార్లో పట్టుకెళ్తే రెండు సమానమే. అది ఈ బుద్ధుడు వస్తాడని చెప్పలేదు మీకు, కానీ ఒక బుద్ధుడు వస్తాడు అవసరాన్ని బట్టి. అది ఇంపర్సనల్ టీచింగ్. నేను జన్మిస్తానని చెప్పలేదు, నీ అవసరాన్ని బట్టి ఒక బుద్ధుడు వస్తాడు. ఎంత వండర్ఫుల్ గా ఉంది చూడండి. నేనే వచ్చేస్తాను మళ్ళీ అని చెప్పలేదు, ఇంకో బుద్ధుడు వస్తాడు. ఈ బుద్ధుడే రావాలన్నది, ఇంకో బుద్ధుడు వస్తాడు. అంటే నీకు మనస్సు బాగుపడలేదనుకో, నీకు మనస్సు కుదిరిగా ఉంటే, మనస్సు నిర్మలంగా ఉంటే, మనస్సు నిశ్చలంగా ఉంటే, మనస్సు ఏకాగ్రంగా ఉంటే, ఇవన్నీ బాగున్నాయనుకో, నీ చేత నీ మనస్సు నియమింపబడుతుంది అనుకో, పెజాలు పెజాలు పట్టుకుంటున్నాయి చూడండి, ఈ పెజం ఈ పెజం ఇలా పట్టుకుంటున్నాయి కదా, ఈ పెజం పెజం పట్టుకుంటుంది కదా. అలాగే నీ మనస్సుతోటి, నీ మనస్సు నియమించుకో, రెండు పెజ ఈ పెజాన్ని ఈ పెజం పట్టుకుంటుంది, పై పెజం కింద పెజాన్ని పట్టుకుంటుంది, కింద పెజం పై పెజాన్ని పట్టుకుంటుంది, ఒక పెజం ఇంకో పెజాన్ని పట్టుకుంటుంది కదా. అలా నీ మనస్సుతోటి, నీ మనస్సుతోటి, నీ మనస్సునే నీ మనస్సుతో పట్టుకుని నియమించుకో. ఎవడో వస్తాడు ఉద్ధరిస్తాడని ఎంతకాలం కనిపెట్టుకుంటావు నువ్వు? మన కోళ్ళు ఎక్కడో లక్ష రూపాయలు కట్నం తెచ్చుకున్నారు కూడా మనం ఎలాగే తిన్నేస్తున్నారు, తిన్నది ఊరికే గొడవ కాదు మనకి. మన కోళ్ళు లక్ష రూపాయలు కట్నం తెచ్చుకుంది అనుకోండి, మాట మా కోళ్ళు లక్ష తెచ్చుకుంది, లక్ష మనల్ని తిన్నేస్తుందే. ఒకవేళ 10 రూపాయలు తింటాం అనుకోండి పొరపాటు, నీటికి మంచం పడితే నేను చేస్తాను నా పొలం అంతా నా ఆస్తి అంతా తినేసాడు అంటుంది. మనం కోళ్ళ డబ్బు తింటాం అనుకోండి, తినపోని తింటాం అనుకోండి, తిన్నవరదు సరిగ్గా మనం తిన్నవరు. ఒక తింటాం అనుకోండి 10 రూపాయలు తింటే మనం మంచం పడతాం కదా, ఓ ముసలితనం వచ్చాక మంచం పడతాం, నా డబ్బు అంతా వీడి తినేసాడండి బాబు, వీడికి నేను ఎక్కడ చాకరీ చేస్తానంటుంది. అయితే ఇక్కడ ఎవడో వచ్చి నేను ఉద్ధరిస్తాడని కనిపెట్టుకోండగరా, పెజాన్ని పెజాన్ని పెజం పెజం ఎలా పట్టుకుంటున్నాయో నీ మనస్సుతోటి, నీ మనస్సును పట్టుకుని, నీ మనస్సును పట్టుకుని ఉద్ధరించుకో. ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడు అనుకుని నువ్వు చేతిలో ఉన్న కృషి మానేసుకుని, నీ చేతిలో ఉన్న కృషి మానేసుకుని ఎప్పుడో లాటరీ వస్తుందని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావంటి. నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసుకో, నీ వివేకాన్ని పెంచుకో, నీ సమాన బుద్ధిని పెంచుకో, మనస్సు యొక్క చాపల్యం తగ్గించుకో. ఇదో జాగ్రత్తగాని నీ కృషి నీకు ఫలిస్తుంది, నీ కృషి నీకు ఫలిస్తుంది, శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉంటుంది నీకు. అంటే ఏదో రాబోయే జన్మలో మళ్ళీ దుఃఖం రావటం కాదు, శాశ్వతంగా నీకు దుఃఖం అంతరించిపోతుంది. అని నీ బిహేవియర్ని బట్టి నీకు డిగ్నిటీ వచ్చేస్తుంది. ఎవరో వచ్చి నీకు ఆ డిగ్నిటీ ఇవ్వరు, ఇస్తారని కనిపెట్టుకుండవు. నువ్వు నీ మనసును బాగు చేసుకున్నావు అనుకో, మనస్సుతో మనస్సునే పట్టుకుని నువ్వు జాగ్రత్తగా బాగు చేసుకున్నావు అనుకో, జాగ్రత్తగా నీ మనస్సును నియమించుకున్నావు అనుకో, ఇప్పుడు చూడండి దానికి బాగా ఏకాగ్రత వచ్చిందనుకో మనస్సుకి బాగా, అంటే పరిపూర్ణమైన ఏకాగ్రత సమాధి. సమాధి అంటే ఏమి లేదు, మీకు పూర్ణమైన ఏకాగ్రత వస్తే అదే సమాధి. మీకు సరైన ఏకాగ్రత కనుక వస్తే రోజులు తెలియవు, గంటలు తెలియవు, నక్షత్రాలు తెలియవు. ఈరోజు శుక్రవారం అనుకోండి, శుక్రవారం వెళ్ళిపోయి శనివారం వస్తే మీకు తెలియదు అట్టిది ఏకాగ్రత అంటే. ఇదంతా ఈ మహత్యం అంతా మనస్సులోనే ఉంది, ఈ మాధుర్యం అంతా మనస్సులోనే ఉంది. నువ్వు పని చేసుకో, కానీ ఇది అనిత్యము, ఇది అశోకము. మీ ఇంటికాడ మీరు పని చేసుకోండి, పని విడిచిపెట్టద్దు, కానీ మనసులో వాటికి ఇది భావన చేయి, ఇది క్షణికం, ఇది అనిత్యం, ఇది అశోకము అని మటుకు నీ మనసు అనుకోవటం మర్చిపోవద్దు. నీకు మనస్సు బాగుపడిందనుకో, మనస్సు బాగుపడిందనుకో, నీటి పల్లానికి నీరే విధంగా అయితే వెళుతుందో, పల్లానికి నీరే విధంగా అయితే వెళుతుందో, నీ మనస్సు బాగుపడిందనుకో, నీ బుద్ధి శుద్ధి అయిందనుకో, అప్పుడు జ్ఞానం ధనంతరం వచ్చేస్తుంది, పిలవక్కర్లేదు. జ్ఞానం తనంతర తానే వచ్చేస్తుంది అయ్యా, లభిస్తుంది వాడికి. అంటే నీకు మోక్షం కావాలంటే జ్ఞానాన్ని అందుకోవాలి. నీకు మోక్షం కావాలంటే మోక్ష సుఖం, నిర్వాణ సుఖం, అది స్వర్గరాజ్యం, అది నువ్వు అందుకోవాలంటే నువ్వు నీకు మోక్షం కావాలనుకుంటే జ్ఞానాన్ని అందుకోవాలి, జ్ఞానాన్ని అందుకోవాలి. అంటే ఏంటి, మనం సత్కర్మలు చేయగా చేయగా మంచి అంటే మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం అని ప్రతి జీవుడికి మూడు దోషాలు ఉంటాయి. మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. మన బుద్ధిలో ఏదైనా దోషాలు ఉంటే మన బుద్ధిలో ఏదైనా దోషాలు ఉంటే సత్కర్మల స్విమ్ లైక్ ఏ ఫిష్ అగెనెస్ట్ ద మెంటల్ కరెంట్. ఎల్లంతో మాట్లాడుకో, పొల్లంతో మాట్లాడుకని మీ మనసు చెబుతుంది అనుకోండి, అది వినద్దు. వివేకాన్ని మీ బుద్ధిని కాపాడుకోండి. చేప ఏ విధంగా అయితే నీటికి ఎదురుగా నీ చేప ఏ విధంగా అయితే నీటికి ఎదురుగా ప్రవహిస్తుందో అదే నీ మనస్సుకి ఎదురేత నేర్చుకో. నీ మనస్సుకి ఎదురేత ఏదటో నేర్చుకో. మనస్సు ఎటు వాళ్ళు పడితే వెళ్ళిపోకు. నీ వివేకాన్ని కాపాడుకో, నీ బుద్ధిని కాపాడుకో. మనస్సు ఎటు గంతులేయమంటే అటు గంతులేకు. అది సైతానం, అది పిశాచి. అయితే నువ్వు సత్కర్మ చేస్తుంటే నీ మనస్సు కొంత కుదిరి పడుతుంది, నీ మనస్సుకు నిర్మలం అవుతుంది అయ్యా. అలాగే ఈశ్వరుని మనం నిజంగా ఉపాయి భక్తి భావంతో ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించి ఈశ్వరుని స్మరించుకుంటూ ఈశ్వరుడు చెప్పింది వింటూ ఈశ్వరుడు చెప్పిన మాటలు శ్రవణం చేస్తూ ఈశ్వరుడు రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఈశ్వరుడి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఉంటే నీకు విక్షేప దోషం మనస్సులోనే చాపల్యం పోదు. ఉపాసన వల్ల, భక్తి వల్ల మనస్సులోనే చాపల్యం పోతుంది. ఎవరైనా పెద్దలు చెబుతుంటే ఇప్పుడు మన సుధీర్, మన రమేష్, విశాఖపట్నం రమేష్ ఉన్నాడు, అతను భగవద్గీత చెబుతున్నాడు అనుకోండి, మనం శ్రద్ధగా శ్రవణం చేస్తామనుకోండి, శ్రవణం చేసి ఇంటికి వెళ్ళిపోయి మననం చేసుకుంటామనుకోండి, మన శ్రవణం చేసి మన అనుభవానికి తెచ్చుకుంటామనుకోండి, అప్పుడు ఆభరణ దోషం కూడా పోదు. మూడు దోషాలు ఉన్నాయి. ఆ మూడు దోషాలకి మూడు మందులు కూడా చెప్పారు పోవటానికి. నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, కంగారు పడకండి, రానివ్వండు, కంగారు పడిపోకండి, కొని తెచ్చుకోవద్దు. ఒక ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడైనా మోసుకెళ్ళకండి. మీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి రానివ్వండి. ఎప్పుడైనా అశాంతి వచ్చిందనుకోండి రావద్దు అని రానివ్వండి. అశాంతి వస్తే రానివ్వండి. దుఃఖం వస్తుందనుకోండి రానివ్వండి. అది ఒకరోజు రెండోళ్ళు పీడిస్తుంది, అది మిమ్మల్ని ఒకరోజు రెండోళ్ళు పీడిస్తుంది. మళ్ళీ ఆ దుఃఖమే, మళ్ళీ అశాంతే, అందులోంచి ఎలా బయటికి పడిపోవాలి దారి చూపిస్తుంది. రానివ్వండి, వెళ్ళిపోవాలా అనకండి, రానివ్వండి. ఒకవేళ మనం వద్దన్న ఆగి వచ్చేస్తుంది, మనకు తుమ్ము వస్తుంది అనుకో, ఆగంటే ఎక్కడ తుమ్ము వచ్చేస్తుంది. రానివ్వండి. ఏది మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకోండి రానివ్వండి. అశాంతి వస్తుందనుకోండి రానివ్వండి. అశాంతి ఏం చేస్తుందంటే ఒకరోజు రెండు రోజులు పీడిస్తుంది మిమ్మల్ని. పీడించి ఏం చేస్తుంది, అశాంతి నుంచి ఎలా బయటపడాలో అశాంతి చూపించి మన ఇల్లు ఇడిచిపెట్టి అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. మీకు బాగా టెన్షన్ వచ్చేస్తుందనుకోండి, ఏదో విషయం గురించి టెన్షన్ వచ్చేస్తుందనుకోండి, రానివ్వండి. వచ్చేనివ్వండి, దాని టెన్షన్ వచ్చేనివ్వండి. ఆ టెన్షన్ వచ్చేం చేస్తే మళ్ళీ ఆ టెన్షన్లోంచి ఎలా బయటపడాలో ఆ టెన్షనే చూపించి వెళ్ళిపోతుంది ఆ టెన్షన్. అర్జునుడికి దుఃఖం వచ్చింది, అర్జునుడికి మొదటి అధ్యాయంలో దుఃఖం వచ్చింది. అర్జునుడికి దుఃఖం వస్తే అది సర్వసాధారణంగా ఏం చెప్తారంటే, అర్జునుడికి దుఃఖం వస్తే యోగమైంది, మనకి దుఃఖం వస్తే రోగం వస్తుందని. అర్జునుడికి దుఃఖం వస్తే అది యోగమైంది, మనకు దుఃఖం వస్తే రోగం వస్తుంది. దానికి కారణం ఏంటి, అర్జునుడు తన కోసం ఏడవలేదు, ఇతరుల కోసం ఏడ్చాడు. మన కోసం మనం ఏడుస్తాం కాబట్టి మనకు రోగం వస్తుంది. అర్జునుడు సమాజం కోసం ఏడ్చాడు, ఏడిస్తే ఏమైంది వాడికి, వాడి వాడి విషాదం యోగం అయింది. అర్జున విషాద యోగం, అది కూడా యోగమే. మనం కూడా ఏడుస్తూ ఉంటాం అప్పుడు. మనం సమాజం కోసం ఏడం, భగవంతుడి కోసం ఏడం, మన ఇంటి పక్క వాళ్ళ గురించి ఏడం, మన ఇంట్లో వాళ్ళ గురించి ఏడం, ఎక్కువ మన గురించే మనం ఏడుస్తూ ఉంటాం. ఇంట్లో వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు మనం చూడటాలని ఏడుస్తాం మనం. వాళ్ళ అభివృద్ధి కూడా మనకు అక్కర్లేదు. వాళ్ళు ఇలా మరి మనం ఏడిస్తే మనకు రోగం వస్తుంది. ఇతరుల కోసం ఏడిస్తే యోగం, మన కోసం మనం ఏడిస్తే రోగం. అయ్యి ఈ మాటలను వదిలేయండి. మీకు సంబంధించి ఎప్పుడు నశ్యంత ఎంత వచ్చే ఎంత స్పీడ్గా వచ్చేస్తే గోదావరి వరద వచ్చినట్టు వచ్చేస్తున్నారు అనుకోండి, రానివ్వండి. ఒక రెండు మూడు రోజులు పీడిస్తుంది మిమ్మల్ని, రెండు మూడు రోజులు పీడిస్తుంది మరి. పీడించేసి మిమ్మల్ని అప్పుడు కనుక మీరు ఓర్పుగా ఉంటే, క్షమగా ఉంటే, సహనంగా ఉంటే కల్పించిన వాళ్ళల్లా పట్టుకు తిట్టకుండా మీకు అశాంతి వచ్చినప్పుడు కనిపించిన వాళ్ళల్లా పట్టుకుని తిట్టకుండా ఉంటే, మీరు క్షమగా ఉంటే, ఓర్పుగా ఉంటే, సహనంగా ఉంటే అశాంతి కూడా మంచిది. అశాంతి మీకు, అశాంతి మీకు, అశాంతిలోంచి మీరు ఎలా బయటపడాలో అశూపించి అది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కంగారు పడతాం అయితే ఇప్పుడు ఓర్చుకోవాలి కొంత, అప్పుడు ఓర్చుకోవాలి. కొంతమంది ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు కూడా, కొంతమంది ప్రకృతి వైద్యం చేస్తారనుకోండి, మనకి ఏదైనా కొంచెం దగ్గు వస్తే బిడ్డేసేసుకుంటాం, కొంచెం జ్వరం వస్తే బిడ్డలేసేసుకుంటాం. మీకు అర్థమవుతుందా? కొంచెం తలకాయ పోటేస్తే బిడ్డలేసేసుకుంటాం. ఆ ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు తొందరపడి బిడ్డలేసుకోరు, సహజంగా కొంచెం తగ్గటానికి టైం చూసుకుంటూ ఉంటాం. తర్వాత మనం మందులు కూడా ఎక్కువ వాడేస్తాం. మనం డబ్బు పెట్టి మందులు కొనుక్కోగలం, కానీ డబ్బు పెట్టి ఆరోగ్యం కొనుక్కోలేము. డబ్బు పెట్టి ఆరోగ్యం కొనుక్కుంటే ఎవరికి చావు రాదు శరీరానికి, ఏ శరీరానికి చావు రాదు, ఏ శరీరం షేప్ అవ్వదు. డబ్బు పెట్టి మందులు కొనుక్కోగలం, డబ్బు పెట్టి ఆరోగ్యం కొనుక్కోలేము. అంచేది నువ్వు నువ్వు ఎప్పటికైనా ఏ జన్మలైనా జ్ఞానాన్ని అందుకోవాలి. ఏ జన్మలైనా నువ్వు జ్ఞానాన్ని, జ్ఞానం అంటే ఏమిటి? ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఎరుకులోకి రావాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, ఉన్న వస్తువు ఉన్నట్లుగా నీకు ఎరుకులోకి రావాలి. నిజమైన సుఖి ఎవడంటే ప్రపంచంలో జ్ఞాని మాత్రమే. అది గీతలో కూడా చెప్తాడు, త్యాగి కాని వాడు జ్ఞాని కాలేడు, జ్ఞాని కాని వాడు సుఖి కాలేడని. త్యాగి కాని వాడు జ్ఞాని కాలేడు, జ్ఞాని కాని వాడు సుఖి కాలేడు. నిజమైన సుఖి ఎవడంటే జ్ఞాని మాత్రమే. సుఖం ఎక్కడుంది? బ్రహ్మములో ఉంది. సుఖం ఎక్కడుంది? బ్రహ్మములో ఉంది. సుఖం ఎక్కడుంది? పూర్ణంలో ఉంది. సుఖం ఎక్కడుంది? పూర్ణంలో ఉంది. ఇప్పుడు మనం వాసనలు జయిస్తున్నాం, దైవాన్ని చింతించడం లేదు, బ్రహ్మమును చింతించడం లేదు. వాసనని జయించాలని మనకుంది. వాసన క్షయం చాలా కష్టం. ఎలా కష్టం అంటే, వాసనలకి వాసనలు ఎక్కడ నిలవుంటాయంటే, వాసనలకి శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇందులో వాసనలు ఉంటాయి. ఇందులో ఎక్కడ ఉంటాయి? వాసనలు ఉంటాయి. మనం వాటితోటే కలిసి ఉంటాం. ఇంకా వాసన ఎలా పోతుందో పోదు. ఇది బాగా అర్థం చేసుకోండి సబ్జెక్టు. వాసనలు ఎక్కడ ఉంటాయి? చైతన్యంలో ఉండవు. చైతన్యంలో వాసనలు ఉండవు. ఎక్కడుంటాయి వాసనలు? బుద్ధిలో ఉంటాయి, శరీరంలో ఉంటాయి, మనస్సులో ఉంటాయి, ఇంద్రియాల్లో ఉంటాయి. మనస్సుతోటి దేహంతో కలిసి ఉంటాం. కలిసినప్పుడు ఎలా పోతాయి? పోవాలి. పోయినట్టుగా ఉంటాయి, అంతే. అణిగి ఉంటాయి కానీ నిజంగా పోవు. వాసన అణగటం వేరు, వాసన నశించటం వేరు. అంచేది వాసన నశించడానికి కూడా స్వప్రయత్నం ఉండాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుడి యొక్క దయ ఉండాలి, ఈశ్వరుడి యొక్క కరుణ ఉండాలి, ఈశ్వరుడి యొక్క కటాక్షం లేకుండా చిన్న వాసన కూడా నశించాలి. ఆభవ సుఖం మొట్టమొదటి మన దారి తప్పేమో. మనం పుట్టినదానికి తెలివితేటలు ఉండవు. పుట్టినదానికి తెలివితేటలు ఉంటాయి. పుట్టినదానికి సుఖం ఉండదు, పుట్టినదానికి సుఖం ఉంటుంది. పుట్టినదానికి జ్ఞానం ఉండదు, పుట్టినదానికి జ్ఞానం ఉంటుంది. మన శరీరాన్ని ఎవడైనా వలకాట్లోకి తీసుకెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళమని తీసుకెళ్ళొద్దని అడుగుతుందంట పాపం. మన శరీరాన్ని శ్మశానంలోకి తీసుకెళ్ళేప్పుడు ఏ శవాన్ని అడుగుతున్నారని తీసుకెళ్ళొద్దని, అది జడం. ఏది జడం? పుట్టింది ప్రతిదీ జడం, పుట్టింది చైతన్యం, పుట్టింది మొద్దు, పుట్టింది తెలివిగలదు. తెలివి ఎక్కడుందంటే పుట్టిన దాంట్లో ఉంది, పుట్టింది మొద్దు. మనం పుట్టని దానితో తాదాత్మ్యం లేదు, మనం పుట్టిన దానితో తాదాత్మ్యం ఉంది. ఆ పుట్టిన దానితో ఎవడైతే తాదాత్మ్యం పొందాడో వాడికి ఆభవ సుఖం, పూర్ణ సుఖం, వెలితి లేని కొరత లేని సుఖం. కళ్ళు మూసుకుంటే సుఖం, కళ్ళు తెరిస్తే సుఖం, శరీరం ఉంటే సుఖం, శరీరం పోతే సుఖం, లోకం కనిపిస్తే సుఖం, లోకం కనిపించకపోతే సుఖం. ఇప్పుడు మనం ప్రపంచం అంతా వదిలేసింది అనుకోండి, ఒక జ్ఞానిని ప్రపంచం అంతా వదిలేసింది అనుకోండి, మాట వరుస వాడి సుఖం రబంత కూడా తగ్గదు. వర్షాకాలంలో సముద్రం పొంగదు, వేసవకాలంలో తగ్గదు. వేసవకాలంలో సముద్రం తరిగిపోదు, వర్షాకాలంలో పొంగిపోదు. జ్ఞాని యొక్క స్థితి కూడా అదే. వాడిని జనాలు వదిలేసినా వాడికి సుఖానికి భంగం లేదు, చుట్టూరు జనాలు ఉన్నా వాడికి సుఖానికి భంగం లేదు. ఒంటరితనం అంటే లోపల బయట ఏమీ లేదు, ఒంటరితనం. కొంతమంది కోటి మంది జనం మధ్యలో ఉండి ఒంటరిగా ఉంటారు, కొంతమంది హిమాలయ పర్వతాలు పారిపోయి ఆ గుహలో ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటారు. మరి ఏడవటానికి హిమాలయ పర్వతాలు వెళ్తాం ఎందుకయ్యా? హిమాలయ పర్వతాల కంటే ఏడవటానికి. కొంతమంది కోటి పది కొంతమంది లక్షలాది మంది జనం మధ్యలో ఉండి సుఖంగా ఉంటారు. కొంతమంది కొంతమంది ఎక్కడో గుహలో గెలిపేమి అక్కడ ధ్యానం చేసుకుంటామని ఏడుస్తూ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఏం చేత అభ్యాసం లేక, ఎక్కడున్న అభ్యాసం చెయ్యాలి? సన్యాసాస్త్రంలోనే అభ్యాసం చేయాలి, గృహస్థాశ్రంలో అభ్యాసం చెయ్యాలి. నువ్వు ఏ ఊళ్ళో ఉంటున్నావు అనేది ముఖ్యం కాదు, ఏ ఆశ్రమంలో ఉంటున్నావు అనేది ముఖ్యం కాదు, నీ జన్మ స్త్రీ జన్మ పురుష జన్మ అది ముఖ్యం కాదు. నువ్వు చేస్తున్న అభ్యాసం ఎంతవరకు చేస్తున్నావు, నీ అభ్యాసం ఏమిటి? అదేనవయ్యా, వీడంటున్నాడు చూడండి, మీరు ఏదైనా మంచి పని చేస్తే విసుగ్గా చేయవద్దు అంటున్నారు భగవాన్. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారనుకోండి, విసుగ్గా చేయకూడదు. ఎలా చేయాలి? ప్రేమతో చెయ్యాలి, నిర్మలత్వంతో చెయ్యాలి, ధార్మిక బుద్ధితో చెయ్యాలి, శాంత చిత్తంతో చెయ్యాలి, అణిగి చెయ్యాలి, వంగి వంగి చెయ్యాలి, ఎగిరి ఎగిరి పడకూడదు. నువ్వు చేసే మంచి పని ఎలా ఉండాలంటే, పని కూడా విసుగ్గా చేస్తారు, చిరాగ్గా చేస్తారు, అలా చేయకూడదు. మంచి పని కూడా శాంత చిత్తంతో చెయ్యాలి. నువ్వు చేసే పని సౌమ్యంగా ఉండాలి, మాట సౌమ్యంగా ఉండాలి, ఆ పని 10 మందికి ఉపయోగపడాలి. అదే ఆడంబరం లేకుండా చేయాలి. మనస్సు నెమ్మదైన మనస్సుతోడు చెయ్యాలి, కుదిరైన మనస్సుతోడు చెయ్యాలి. అలా చేస్తే అది మంచి పని. వాంఛతో అశాంతి చిత్తంతో చేసినంత నీకు కుదిరి లేక, నీకు శాంతి లేకుండా, నీకు సుఖం లేకుండా ఏదో గొప్పల కోసం పని చేస్తావనుకు, అదంతా చెడ్డ పని. నీకు కుదిరి లేదు, నీకు శాంతి లేదు, నీకు సుఖం లేదు, నీకు సుఖం లేకుండా ఏదైనా ఒక కాదు, నిజంగా బాహ్యంగా ఏదైనా మంచి పని చేసినా అది నువ్వు ఎవరికైతే చేసేవాడు సుఖపడరు. మీరు నిజంగా బాహ్యంగా మంచి పని చేశారనుకోండి, ఆ పనిలో ప్రేమ లేదనుకోండి, మీరు చేసిన పనిలో ప్రేమ లేదనుకోండి, శాంతి లేదనుకోండి, ప్రీతి లేదనుకోండి, అది మంచి పని అయినా మీరు ఎవరి కోసం అయితే మంచి పని చేశారో ఆ పని వాళ్ళని సుఖపెట్టదు. తర్వాత ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మన ఇంట్లో కానీ సమాజ పరంగా కానీ మన ఇంట్లో కానీ మనకు అశాంతి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు మనకు అశాంతి తీసుకొస్తారు, సమాజపరంగానే అశాంతి వస్తాయి, ప్రకృతి పరంగా కూడా వస్తాయి. ప్రకృతి పరంగా ఇగో మన ఏదో గాలివానలు ఏవో ఇచ్చినాయి, ప్రకృతి పరంగా కూడా అశాంతం. ఇంట్లో వస్తుంది అశాంతి, సమాజ పరంగా వస్తుంది, ప్రకృతి పరంగా వస్తాయి, దేహ ప్రారంధం తీసుకొస్తుంది. ఒకసారి ఈ కారణాలు లేక నీ ప్రారంధం కూడా ఒకసారి నీ దేహ ప్రారంధం కూడా అశాంతి తీసుకొస్తూ ఉంటుంది. ఇన్ని రకాల అశాంతిగా వస్తున్నప్పటికీ నీ శాంత చిత్తం కోల్పోకుండా ఉంటే అప్పుడు భగవంతుడి దయ కలుగుతుంది అయ్యా నీకు. ఈ మాటలు మీరు ఎక్కడికైనా మోసుకెళ్ళకండి, మీకు అర్థమవుతుంది. మీకు ఇంట్లో అశాంతి కారణాలు ఉన్నా, సమాజ పరంగా అశాంతి కారణాలు ఉన్నా, ప్రకృతి పరంగా అశాంతి కారణాలు ఉన్నా, మీరు అశాంతికి లొంగిపోకుండా శాంత చిత్తాన్ని, మీరు నిర్మలమైన బుద్ధిని, మీ ప్రసన్నమైన బుద్ధిని మీరు కాపాడుకుంటున్నారనుకోండి, అయ్యో పాపీయులకి దుఃఖ కారణాలు చాలా ఉన్నాయి, దుఃఖ కారణాలు ఉన్నా దుఃఖం లేకుండా ఉంటున్నారు, అశాంతి కారణాలు చాలా ఉన్నాయి, అశాంతి కారణాలు ఉన్నా శాంతిగా ఉంటున్నారు, వీళ్ళు నేను అనుగ్రహించకపోతే వీళ్ళకి నా దయ చూపిస్తాపోతే ఎవడకు చూపిస్తాడని మీకు దయ చూపించి మీకు మోక్షాన్ని ఇస్తాడటం దేవుడు. ఆ డబ్బు కోసం చెప్తే ఈ మాటలు ఏ ఋషైనా చెప్పగలడారు. ఇది మనం డబ్బు పెట్టి కొనుక్కునే మాటలు అయ్యాం. ఇక్కడ దేవుని దయకి మీరు కేవలం గుళ్ళోకి వెళ్ళి పూజ చేస్తేనే దయ వస్తుంది, లేకపోతే రాదనుకోకండి. ఇక్కడ చెప్తారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ ఇంటికాడ దుఃఖ కారణాలు ఉన్నాయి, అనుకోండి, కానీ దుఃఖం లేకుండా ఉండగలగాలి. అశాంతి కారణాలు ఉండొచ్చు, అది ప్రకృతి పరంగా ఉండొచ్చు, ఇంటికాడ ఉండొచ్చు, లేదా సమాజ పరంగా ఉండొచ్చు, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు కూడా మీకు అశాంతి. ఉదాహరణకు చెప్తున్నాను, ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ మీరు శాంతిగా ప్రసన్నమైన బుద్ధితో, నిర్మలమైన బుద్ధితోటి, ఏకాగ్రమైన బుద్ధితోటి ఉండి మీ పని మీరు చేసుకుంటుంటే అప్పుడు కూడా భగవంతుడు మీకు దయ చూపించి ఆయన అనుగ్రహాన్ని మీకు చూపించి ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. వాడు దేవుడు. అది కూడా సాధనే. మీరు ఆ సాధన అంటే ఇది కూడా సాధనే. అంటే మీకు అశాంతి కారణాలు ఉన్నప్పటికీ అశాంతి లేకుండా శాంతిగా ఉండగలుగుతున్నారు, అది కూడా సాధనే. అది ఇక్కడ భగవాన్ చెప్పేది సాధన కాదనుకోవద్దు. మీరేమనుకుంటున్నారంటే ఏదో నామజపం చేస్తేనే సాధనేమో, గుడి చుట్టూరు తిరగటం ఏమో సాధనేమో అనుకుంటున్నారు, అది కాదు. మీకు అశాంతి కారణాలు ఉన్నప్పటికీ అశాంతి లేకుండా శాంతిగా ఉండగలుగుతంటే అది కూడా సాధనలో ఒక భాగమే. అది ఉత్కృష్టమైన సాధన, ఉదాత్తమైన సాధన. దానివల్ల ఈశ్వరుని దయకి మీరు పాత్రలు అవుతారు. ఇక్కడ భగవాన్ ఇంకోటి చెప్తున్నారు, మీరు ఏదైనా మంచి పని చెయ్యాలనుకుంటున్నారనుకోండి, ఇప్పుడు అన్నం గరిటె చోటు తిప్పుకుంటాం, ఏ గరిటె చోటు అయితే మీరు అన్నాన్ని తిప్పుతున్నారో ఆ గరిటె కూడా శుభ్రంగా ఉండాలి. అన్నాన్ని ఎలా తిప్పుతాం? గరిటె చోటు తిప్పుతాం. ఏ అన్నాన్ని అయితే మీరు గరిటె చోటు తిప్పుకుంటున్నారో ఆ గరిటె కూడా శుభ్రంగా ఉండాలి. మీరు ఏదైనా ఒక లక్ష్యం పొందాలనుకున్నప్పుడు, ఒక మంచి చెయ్యాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక విషయంలో అభివృద్ధిలోకి రావాలని మీరు అనుకున్నప్పుడు, మీరు అవలంబించే మార్గం కూడా మంచిగా ఉండాలి. కొంతమంది ఎంత బుద్ధిమంతులు ఉంటారంటే, గౌతమ బుద్ధుడు ఒక మాట అన్నాడు, వాడు ఎంత బుద్ధిమంతుడు అనిపిస్తుంది మనకు. దేవుడు దియ్యం వదిలేండి. మీరు సుఖపడటానికి నాకు చేతనైంది ఏదో మీకు చెబుతున్నాను. మన రమేష్ ఉపనిషత్తులు ఇలా ఉంది, భగవద్గీతలు ఇలా ఉంది, రమేష్ అంటాడు బుద్ధి ఎలా అంటావు, నీకు అర్థమవుతుందే? లేకపోతే యజుర్వేదంలో ఇలా ఉంది, ఋగ్వేదంలో ఉందని మన రమేష్ అనొచ్చు, బుద్ధిలో అలాగేమో అంటావు, అది ఏది అంటావు. మీరు సుఖపట్టడం కోసం మీరు శాంతిగా నాకు అన్నీ నాకు తెలుసు అని చెప్పడు, నేను దేవుణ్ణని చెప్పడు, నేను సర్వజ్ఞుడని చెప్పడు, నేను అంతటా వ్యాపించను అలాగేం చెప్పడు. మీరు సుఖంగా ఉండటానికి, మీరు శాంతిగా ఉండటానికి నాకు చేతనైంది ఏదో మీకు నేను చెబుతున్నాను. ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి, నాకు అన్నీ తెలుసని చెప్పటం లేదు ఆయన. నాకు తెలుసున్న మటుకి మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండటానికి నాకు చేతనైంది ఏదో మీకు బోధిస్తున్నాను. అంతేకాదు నాకు అన్నీ తెలుసని ఎక్కడ చెప్పలేదు ఆయన. మీరు నిర్వాణ సుఖం, నిర్వాణ సుఖం, నిర్వాణ సుఖం అంటున్నారు. నిర్వాణ సుఖం కంటే ఇంకా అతీతంగా ఏదైనా ఉందా? అంతేనా? అంటే బుద్ధుడు అంటాడు ఒకవేళ అతీతంగా కూడా ఏదైనా ఉంటే ఉండొచ్చు, అది నా మాటలు మాటలు చెప్పటానికి నాకు సరిపోదు. అంటే భగవంతుడి గురించి చెప్తాడు ఆయన సాకారుడు నిరాకారుడు, ఈ సాకారత్వానికి నిరాకారత్వానికి అతీతుడు. భగవంతుడి గురించి చెప్పారు భగవంతుడు సాకారుడు, భగవంతుడు నిరాకారుడు, ఈ సాకారత్వానికి నిరాకారత్వానికి కూడా మళ్ళీ అతీతుడు. పరినిర్వాణ నిర్వాణ సుఖం కంటే ఇంకా అతీతంగా ఏదైనా ఉందంటే బుద్ధుడు అన్నాడు ఒకవేళ ఉంటే ఉండొచ్చు. నాకు మీకు చెప్పటానికి నాకు మాటలు చావు, మాటలు చాలు. ఎంతవరకు మాటతోడు చెప్పగలము అంతవరకు చెప్తున్నాను, ఎంతవరకు మీకు మాటతోడు చెప్పగలను అంతవరకు చెప్తున్నాను. నా మాటకు అందరి విషయాలు కూడా ఉంటే ఉండొచ్చు. అంటే మీరు ఇది జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఏదైనా ఒక లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు, ఒక గమ్యం సాధించాలనుకున్నప్పుడు, ముగిస్తున్నాం, ఒక గమ్యం సాధించాలనుకున్నప్పుడు, లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు దాన్ని అవలంబించే మార్గం కూడా మంచిగా ఉండాలి. దాన్ని అవలంబించే మార్గం కూడా మంచిగా ఉండాలి, పొందిగ్గా ఉండాలి, పొందిక ఉండాలి, మంచితనం ఉండాలి, సరళంగా ఉండాలి, నిదానంగా ఉండాలి. ఏంటి మార్గం కూడా మీన్స్ కూడా బాగుండాలి. మీన్స్ కూడా కేవలం ఫలితమే కాదు, ఆ ఫలితాన్ని పొందటానికి మీరు చేసే ప్రయత్నం కూడా ఎలా ఉండాలి? సంకల్పంలో శుద్ధి ఉండాలి. మీరు చేసే పనిలో సంకల్ప శుద్ధి కూడా ఉండాలి. ఆ పనిలో పనితాలుగా ప్రయత్నంలో కూడా శుద్ధి ఉండాలి. ఆ గమ్యంలో శుద్ధి ఉంటే సరిపోదు, ప్రయత్నంలో కూడా శుద్ధి కలిగి ఉండాలి. అంటే సాధనాలు నిర్మలంగా ఉండాలి. మీరేదైనా పని చేస్తున్నారనుకోండి, కంగారుగా చేయకూడదు, గబగబ చేయకూడదు, గడిబీడిగా చేయకూడదు. నీకు అర్థమవుతుంది, గడిబిడిగా చేయకూడదు. రాజగోపాల్ వచ్చేది చెప్పాడు, మంచి కండిషన్లో ఉన్న కార్లు గొడవ చేయబట్టండి, ఈ కండిషన్లో లేని కార్లు ఏంటండి ఈ గొడవ చేసేస్తాయి. రాజగోపాల్ వచ్చారు చెప్పండి, కండిషన్లో ఉన్న కారు అసలు గొడవ చేయదట్టండి, పొగరాదట్టండి. అందులో ఈ కండిషన్ లేని కార్లు వల్ల పొల్యూషన్ ఎక్కువ అట్టండి. బాగా కండిషన్లో ఉన్న కారు అసలు పొల్యూషన్ రాదట్టండి, కండిషన్లో లేని కార్ల వల్ల వాతావరణ కాలుష్యం అండి. అలాగే ఈ కొంతమంది మనుషులు ఇహానికి పనికిరారు, పరానికి వాళ్ళే గొడవ గోల గోలండి. వాళ్ళు ఇహానికి పనికిరారు, పరానికి పనికిరారు, అల్లరి చూస్తే ఎక్కువ అండి. అంటే కండిషన్లో లేని కార్లు వాతావరణాన్ని కాలుష్యం చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికక్కడ. వాళ్ళు మంచిగా చేయరు, నిఘానికి పనికిరారు, పరానికి పనికిరారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాతావరణాన్ని కాలుష్యం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కండిషన్లో లేని కార్లు అంటే ఒక గంటకు మైలు కూడా వెళ్ళవండి, పొగ వచ్చేస్తూ ఉంటుంది రోజున రోజున, వాతావరణాన్ని పాడు చేస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ గాలి పీల్చుకుంటే మళ్ళీ జబ్బులు వస్తాయి. కండిషన్లో ఉన్న కార్లు నీ బుద్ధిలో నిర్మలత్వం లేనప్పుడే గడబిడ. అదే నువ్వు ఏదైనా పని చేయడానికి ఒక లక్ష్యం, ఓ పని సాధించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి భయ్యా, నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అదే నిజమైన కృషి. అదేమిటి నిజమైన కృషి? మాత్రమే కాదు నిజమైన శుచి. నీ మనస్సు నిర్మలంగా ఉంటే, నిశ్చలంగా ఉంటే నిజమైన శుచి అదే. అంటే నీ బుద్ధికి సంబంధించిన శుచి అది. అంటే మీరు నిర్మలంగా ఉండలేకపోతున్నారనుకోండి, నిశ్చలంగా ఉండలేకపోతున్నారనుకోండి, ప్రతి చిన్న సంఘటనకి మీరు ఆందోళన పడుతున్నారనుకోండి, కంగారు పడుతున్నారనుకోండి, మీ బుద్ధిలో శుచి లేదని అర్థం. శరీరానికి శుచి ఉంటే సరిపోదు, బుద్ధికి కూడా శుచి ఉండాలి, బుద్ధికి శుచి ఉండాలి. ఆ బుద్ధి కనుక శుచి ఉంటే ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న సంఘటనకి ఆందోళన రాదు. ఎప్పుడు బుద్ధి కనుక శుచి ఉంటే సాధనాలు నిర్మలంగా ఉండాలి అయ్యా. ఇంకొక 5 నిమిషాలు ముగిస్తున్నామండి, ఇంకా 5 నిమిషాలు ముగిస్తున్నాం. భగవాన్ చెప్తున్నారు, నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైనా ఉపకారం చెయ్యాలనుకుంటున్నావు అనుకో, ఎదుటి వాళ్ళకైనా దుఃఖం పోగొట్టాలనుకుంటున్నావు అనుకో, ఎదుటి వాళ్ళకి ఏదైనా అశాంతి పోగొట్టాలనుకుంటున్నావు అనుకో, ఎదుటి వాళ్ళని అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, బంధంలోంచి మోక్షంలోకి, చీకటిలోంచి వెలుతురులోకి నువ్వు తీసుకురావాలని అనుకుంటున్నావు అనుకో, అనుకుంటున్నావు అనుకో, నువ్వు అహంకారంతో చేస్తే మటుకు అది సాధ్యం కాదు. నువ్వు నిజంగా ఎదుటి వాళ్ళకి ఉపకారం చేద్దాం అనుకుంటున్నావు అనుకో, నువ్వు వాళ్ళని అశాంతిలోంచి శాంతిలోకి తీసుకొద్దామని ఉద్దేశం మంచిదనుకో, కానీ నువ్వు చేసే పని అహంకారంగా ఉందనుకో, నీ పని నెరవేరదు. నీకు బాడంటుకుంటుంది కానీ పని సున్నా. అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు, నువ్వు అహంకారంలో ఉన్నప్పుడు నువ్వు లోకానికి ఏమి ఉపయోగపడవు. ఒక నిజంగా ఉపయోగపడాలనుకున్నా, నువ్వు అశాంతిలో ఉన్నావనుకో, అజ్ఞానంలో ఉన్నావనుకో, అహంకారంలో ఉన్నావనుకో, లోకానికి ఏదైనా ఉపయోగం పడదామన్నా నీ వల్ల ఉపకారం జరగదు. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసినా జరగదు, లోకానికి ఉపకారం చేద్దామని ప్రయత్నం చేసినా నీకే, నువ్వే అశాంతిలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి శాంతి ఎలా ఇస్తావు? నువ్వే ఆందోళనగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఆందోళన లేని స్థితికి ఎలా తీసుకెళ్తారు? సాధ్యం కాదు. నీ మాట అహంకారపూరితంగా ఉందనుకో, ఎదుటి వాళ్ళని అహంకారం లేని స్థితికి ఎలా తీసుకెళ్తావు? అది సాధ్యం కాని పనులండి ఇవన్నీ కూడా, సాధ్యం కాని పనులు ఇవన్నీ కూడా. ఇదే ఎవడైతే ఆ ఉన్న వస్తువును ఉన్నట్టుగా తెలుసుకున్నాడు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు ఎరుకులోకి వచ్చే వరకు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు ఎరుకులోకి వచ్చే వరకు మనకు కానిదాన్ని మనం అవునని అనుకుంటూనే ఉంటాం, మనకు కూడా అశాంతి వస్తూనే ఉంటుంది. అంచేది నీకు ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవ్వాలంటే దానికి అవలంబించే మార్గాలు కూడా మంచిగా ఉండాలి, అవి శుచిగా ఉండాలి, మార్గాలు కూడా శుచిగా ఉండాలి. నువ్వు నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు బుద్ధుడు అయ్యావనుకో, బుద్ధుడు అంటే జ్ఞాని అయ్యావనుకో, నీ అంతటి నువ్వు కష్టపడి నువ్వు ప్రయత్నం చేసుకుని, జార్జ్ వాషింగ్టన్ గురించి చెప్తా ఉంటారు, జార్జ్ మొట్టమొదటి అమెరికాకు ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్, ఇప్పుడు వాషింగ్టన్ సిటీ అతని పేరే పెట్టారు. అతను కూడా మన గాంధీ గారిలాగా భారత స్వాతంత్రం గాంధీ గారు ఎలా పోరాడారు, ఆ ఇంగ్లీష్ వాడి చేతిలోంచి అమెరికాకి స్వాతంత్రం తీసుకురావడం కోసం కష్టపడ్డాడు. ఎవరు? జార్జ్ వాషింగ్టన్. వాడు వాషింగ్టన్ గురించి ఒక మాట చెప్తారు, వాడు కష్టపడ్డాడు, వాడు కష్టపడ్డాడు, వాడు శ్రమ పడ్డాడు. ఎవడు? వాషింగ్టన్. వాషింగ్టన్ శ్రమ పడ్డాడు, వాడు సాధించాడు, తన కోసం కాదు ఇతరుల కోసం. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ కూడా. వాషింగ్టన్ గురించి చెప్తారు, వాడు సాధించాడు, వాషింగ్టన్ కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, సాధించాడు. ఏంటి సాధించి? ఆ సాధించడం ఎవరి కోసం? తన కోసం సాధించలేదు, ఇతరుల కోసం సాధించాడు. తన పడ్డ శ్రమ ఇతరుల కోసం, తన పడ్డ కష్టం ఇతరుల కోసం, తన స్ట్రగుల్ అంతా కూడా ఇతరులు. సాధించిన మాట నిజమే, జార్జ్ వాషింగ్టన్ సాధించిన మాట నిజమే. ఎవరి కోసం సాధించాడు? తన కోసం కాదు, ఇతరుల కోసం సాధించాడు అని వాషింగ్టన్ గురించి సామెతది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సాధించాడు. ఎవడు సాధించాడు? జ్ఞాని పరిస్థితి కూడా అది. మీరు కష్టపడి జ్ఞానం సంపాదిస్తారనుకోండి, వాషింగ్టన్నే కాదు, మీరు కష్టపడి జ్ఞానం సంపాదిస్తారనుకోండి, ఇతరులకి ఎవరికి మనం ఏం సహాయం చేయకూడదు అనుకున్న ఆగదు. అనుకున్నా ఆ సహాయం ఉరికే మామూలు సుడులు చుట్టూ వరద వచ్చినప్పుడు సుడులు ఎలా తిప్పుతాయో అలా సుడులు 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 కింద మహావేగంతో కళ్ళు చూడటానికి కూడా అందరి వేగంతో ప్రవహిస్తుంది. ఇప్పుడు నది తీవ్రంగా ప్రవహిస్తుంది అనుకోండి, మీరు ఇలా అనుకోండి, నది తీవ్రంగా ప్రవహిస్తుంది అనుకోండి, మనం కళ్ళు కళ్ళు ఒక కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి మనం చూసి నీరు వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త నీరు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే నువ్వు కనుక జ్ఞాని అయ్యా, మనకు ఆత్మజ్ఞానం సంపాదించానుకో, సుడి తిప్పినట్టు నదికి వరద వచ్చినప్పుడు ఎంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటుందో మానవ జాతికి, హ్యుమానిటీకి ఆ హ్యూమన్ టచ్ ఏమనండి, ఆ డివైన్ టచ్ ఏమనండి. నీ ద్వారా సమాజానికి శాంతి, శాంతి నీ ద్వారా జ్ఞానము, శాంతి జ్ఞానము సుఖము ఆనందము అలా ప్రవహిస్తూనే ఉంటుంది. నేను ఆపు చేసుకోవాలి, నేను ఎవరికి ఆనందం ఇవ్వకూడదు, నేనంతా శాంతిగా ఉండాలి, అది నేనే జుర్రేసుకోవాలి, నువ్వు అనుకున్నా కుదరదు అయ్యా పుల్లయ్యా. ఇప్పుడు మనం గోదావరి నది దగ్గరికి వెళ్ళి నువ్వు సముద్రంలోకి వెళ్ళకు, నేను నిన్ను చూడటానికి వచ్చాను, ఓ గంట సేపు ఇక్కడ ఆగంటే అసలు మన మాటలు వినదది, మన వంక చూడదు. అదే ప్రవాహం, అదే ప్రవాహం జ్ఞాని పరిస్థితి కూడా అంతే. ఒక్కసారి ఆగు, నిన్ను చూడటానికి వచ్చాను నేను అని నదిని అడుగుతావనుకోండి, అది ఆగదు, ఒకటే ప్రవాహం జ్ఞాని పరిస్థితి అంతే. నేను ఎవరికి సుఖాన్ని ఇవ్వను, నేను ఎవరికి శాంతిని ఇవ్వను అని అనుకున్నా కుదరదు, అక్కడ ఉన్నది అది, అది ప్రవహిస్తున్నట్టు, అది నదీ ప్రవాహం. ఆ నదీ ప్రవాహం కనుక లేకపోతే, ఆ జ్ఞానం యొక్క ప్రవాహం కనుక లేకపోతే, ఇప్పుడు రమేష్ చెప్పే భగవద్గీతలో మాటలు కానీ ఉపనిషత్తులో మాటలు కానీ అసత్యం అనుకుందాం. ఎవరో ఉపనిషత్తులో మాటలు భగవద్గీతలో మాటలు కొంతమంది జీవి ఏ రామకృష్ణ పరమహంసు వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి అయ్యో ఉపనిషత్తులో చెప్పింది నిజమే, భగవద్గీతలో చెప్పింది నిజమే అని ఎవరో కొంతమంది జీవిస్తున్నారు కాబట్టి ఆ ప్రవాహం అలా ఎడతాంది కాబట్టి నిజమే అనిపిస్తుంది. కానీ ఎవడూ జీవించలేకపోతే, రామకృష్ణుడు జీవించలేకపోతే, లేదా వశిష్ఠుడు జీవించలేకపోతే, ఎవడు జీవించడం లేదనుకోండి, ఆ వస్తువు ఎవడికీ అందటం లేదనుకోండి, ఏదో చెప్పారు పురాణం మాటలు, ఏదో చెప్పారు మాటలు ఆ పురాణాలు, అవన్నీ ఉపనిషత్తులు ఏదో చెప్పారు, అన్ని నిజాలు ఏంటి అనిపిస్తాయి. ఆ నిజాన్ని ఎవడో ఒకడు జీవిస్తున్నాడు కాబట్టి ఆ ప్రవాహం అలా నడుస్తుంది. అయితే భగవద్గీతలో చెప్పిన మాటలకు ఉపనిషత్తులో మాటలకు అర్థం లేకుండా అయిపోను, ఎవడొకటి జీవించకపోతే. అంచేది మీరు మీకోసమే కష్టపడిపోయారనుకోండి, అనుకోండి ఇతరుల కోసం కాదు, మీకోసమే కష్టపడి 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 సహించి సహించి క్షమ వల్ల ఓర్పు వల్ల క్షమి సహించి 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 మీరు జ్ఞానం సంపాదించారనుకోండి. గడ్డి పరక గురించి ఒక ఉదాహరణ చెప్తారు, మన గడ్డి పరకే కదా, ఆ గడ్డి పరక ఎంత మంచిదంటే ఎప్పుడైనా పొరపాటుని మన కాలు కింద పెట్టి తొక్కినా అది అలా అణిగి ఉంటుంది కానీ కుట్టదటండి. జ్ఞాని యొక్క స్వభావం అటువంటిది. ఒకవేళ కుట్టడం చేపనైనా కుట్టదండి, అది నీకోసమే కష్టపడి ఆ జ్ఞానం సంపాదించినా అది నువ్వు పొందాక ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వకూడదు మనమే జుర్రేసుకోవాలని నువ్వు అనుకున్నా అది పొంగిపోయి నీ కప్పు పొంగిపోయి నీ పొంగిపోయి కావేరీ నది పుట్టినప్పుడు దాన్ని మేకదాటు అంటారు. కావేరీ నది పుట్టిన చోట ఏంటండి మేకలు దాటి వెళ్ళిపోతాయి నదిని. అదే మనం తిరుచునాపల్లి చూస్తే ఎంత వెడల్పుగా ఉందో చూడండి. అలాగే జ్ఞాని నువ్వు కష్టపడి నువ్వు నీకోసమే సంపాదించుకున్నావు అనుకో అది ప్రవాహం లాగా సమాజానికి అంతా ఉంటుంది. నువ్వు అలా పెద్ద నది నరాగా ఈ విశాలం అయిపోతావు. అవ్వకూడదు అనుకుని ఆగదు అది. ఇప్పుడు సూర్యుని చూడటం మనకు ఇష్టం లేదని కళ్ళు మూసుకుంటే మనకు సూర్యుడికి నష్టం ఏంటి? ఇప్పుడు సూర్యుని చూడటం మనకి ఇష్టం లేదనుకోండి, మనం రెండు కళ్ళు మూసేసుకుంటాం అనుకోండి, సూర్యుడికి వచ్చి నష్టం ఏమి లేదు. అది జార్జ్ వాషింగ్టన్ గురించి ఏం చెప్తారు? వాడు సాధించాడు శ్రమించాడు కానీ ఇతరుల కోసం సాధించాడు, తన కోసం కాదు. అలాగే మీరు కూడా కష్టపడి ఇతరుల మాట వదిలేయండి. కష్టపడి మీరు జ్ఞానం సంపాదించారనుకోండి ఇతరులకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆగదు, మీరు ఆపు చేసుకుందాం, ఆగదు. అది జ్ఞానం యొక్క వైభవం. నదీ ప్రవాహాన్ని ఎవడు ఆపు చేస్తాడు? దాని యేసుక్రీస్తు అన్నాడు, కొండ మీద దీపం పెట్టి ఈ దీపాన్ని ఎవరో చూడకూడదు, ఎవరో చూడకుండా ఉంటే చూడకూడదు అనుకుంటే దీపం మనకు కనిపించడం మానుతుందా? జ్ఞాని యొక్క వైభవం కూడా అటువంటిదే. ఒక నిజంగా మీకోసం మీరే సంపాదించుకున్నారనుకోని జ్ఞానాన్ని అనుకోండి, ఆ ప్రవాహం సమాజం, ఆ ప్రవాహం అది మాటలకు అందదు, మనస్సుకు అందదు, బుద్ధికి అందదు. అది వేదంలో చెప్తాడు. ఆ స్థాయిని అందుకోవడానికి మాటలు వెనక్కెళ్ళి మరి మాటలు వెళ్లి వెనక్కొచ్చేసి దానికి అర్థం కాక ఆ స్థాయిని ఏది ఆ చైతన్య స్థాయి అర్థం కాకుండా బుద్ధి వెళ్లి వెనక్కొచ్చేసింది, మాటలు వెళ్లి వెనక్కొచ్చేసి ఆ మనస్సు అది అన్ని తలంపులు చైతన్య స్థాయిని అందుకోవటం చేత కాక వెనక్కొచ్చేసినవి. అది మాటలతోటి చెప్పేది కాదు, అది మాటలతోటి చెప్పేది ఏం కాదు, అది చేతితోటి రాసేది కాదు, నోటితోటి చెప్పేది కాదు, అది అనుభవేక వేద్యం. ఆ వస్తువు నీవైనప్పుడు నీ ద్వారా, నీ చూపు ద్వారా, నీ మాట ద్వారా, నీ చేత ద్వారా ఆ చైతన్యం అలా ప్రవహిస్తూనే ఉంటుంది. భగవంతుడు నీ శరీరాన్ని మురికి ఎన్నుకున్నాడు అంతవరకు మాత్రం. ఒకసారి బుద్ధుడు ఏదో చోట మాట్లాడుతున్నాడు, ఓ 10 మంది కూర్చున్నారు అక్కడ. బుద్ధుడికి చెట్లు అంటే ఇష్టం. ఓ చెట్టు కింద పుట్టాడు ఆయన, పుట్టడమే చెట్టు కింద పుట్టాడు. ఓ చెట్టు కింద శరీరం విడిచిపెట్టాడు, ఓ చెట్టు కింద జ్ఞానాన్ని పొందాడు. ఎవరైనా మనం వెళితే చెట్టు కింద కూర్చోబెట్టి బోధిస్తాడు. ఆయనకి ట్రీస్ నేచర్, నేచురాలిటీ, నేచర్ అంటే ఇష్టం ఆయనకి, బుద్ధుడికి. ఎవరో బుద్ధుడిని అడిగారు, దేవుడి గురించి అడుగుతున్నారు. ఆ పక్కవాడు ఒకడు అన్నాడు, దేవుడి గురించి ఎవరో ప్రశ్నిస్తున్నారు బుద్ధుణ్ణి. ఆ పక్కవాడు అన్నాడు, ఈ ప్రేమమూర్తి ఎవరు? ఈ జ్ఞానమూర్తి. ఏ మూర్తి? ఈ బుద్ధుడి ద్వారా వచ్చే ప్రవహించే ప్రేమ, ఈ బుద్ధుడి ద్వారా ప్రవహించే జ్ఞానం, ఈ బుద్ధుడి ద్వారా ప్రవహించే శాంతి. ఒకవేళ నీ దేవుడు ఒకవేళ ఉన్నాయి, ఇంతకంటే గొప్పగా ఉంటాడు ఆ దేవుడు. వండర్ఫుల్ ఆ డైలాగ్స్ చూడండి. మీరు పక్కవాడు అంటాడు బుద్ధుడండి, ఈ మాట బుద్ధుడిని దేవుడు ఉన్నాడని ఏదో అడుగుతాడు. మౌనంగా ఉంటాడు దేవుడు, అంటే బుద్ధుడు మౌనంగా ఉంటాడు. ఈవిడ దేవుడు బాట అటుంచు, ఈ బుద్ధుడి ద్వారా ప్రవహిస్తున్న జ్ఞానం, ఈ బుద్ధుడి ద్వారా ప్రవహిస్తున్న వెలుతురు, ఈ బుద్ధుడి ద్వారా ప్రవహిస్తున్న శాంతి, ఈ బుద్ధుడి ద్వారా ప్రవహిస్తున్న ప్రేమ, ఎక్స్ట్రీమ్ లవ్, ఎక్స్ట్రీమ్ పీస్, అన్డైల్యూటెడ్ లవ్, అన్డైల్యూటెడ్ పీస్. ఆ ప్రేమ ప్రవాహం ముందు, ఈ బుద్ధుడి ద్వారా ప్రవహించే ప్రేమ ప్రవాహం ముందు ఒకవేళ దేవుడు అంటూ ఉంటే ఈ ప్రేమ ప్రవాహం కంటే గొప్పగా మటుకు ఉంటాడా? ఇచ్చేది మన అందరికీ దూరపు కొండలు నునుపు. ఎక్కడో దేవుడు ఉన్నాడంటే నమ్ముతాం, కానీ మన హృదయంలో దేవుడు ఉన్నాడంటే మనకు నమ్మకం కుదరదు. ఈ బుద్ధుడి ముగింపులు ఏమని చెప్పాడంటే, మీరు ఏ విషయంలోనే అతిగా వెళ్ళకండి, ఏ విషయంలోనే అతిగా వెళ్ళకండి, మీ పనులు మీరు చేసుకోండి, మీ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు, మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకుంటూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా, ఒక ఆర్డర్, ఒక క్రమ మార్గాన్ని విడిచిపెట్టకుండా, ఇతరుల్ని కాపీ కొట్టకుండా, అందరూ అలా ఉన్నారు మనం అలా ఎందుకు ఉండకూడదు అని ఇతరుని ఎవరిని కాపీ కొట్టకుండా, యు వాక్ ఇట్ ఓన్, నువ్వు ఒక్కడే నడవయ్యా, నీ కూడా ఎందుకు జనం అన్నాడు బుద్ధుడు. నువ్వు ఆ నిర్వాణ సుఖాన్ని పొందటానికి ఒక్కడమే నడిచెళ్ళి, ఎందుకు కూడా జనానేసు తిరుగుతావు పని లేకుండా, ఎందుకు? నువ్వు కూడా వచ్చిన వాళ్ళు వస్తారు, రానోళ్ళు వదిలేయి, యూ వాక్ అలోన్. నువ్వు చచ్చిపోయినప్పుడు నీకు కూడా ఏమైనా 10 మంది వస్తున్నారా? నువ్వు ఎవడకైతే 100 కోట్లు సంపాదించొచ్చో ఆడెవడ ఒకడు రాడు, అసలు అక్కడ కూడా రావక్క, మరణానంతరం కూడా అక్కర్లేదు, వల్లకాట్లోకి రాడాడు. మరణానంతరం ఎలాగ రాడు, వదిలేని వల్లకాడులో కూడా రాడు వాడు. మన జిల్లాలో అటువంటి వాళ్ళు నాకు పేరు చెప్పు, 1000 ఎకరం సంపాదించిన వాళ్ళు వాడు చచ్చిపోతే ఆ కొడుకుని బతిమాలి శ్మశానానికి పంపవలసి వచ్చింది. ఆడికి ఎక్కువ ఇచ్చారని 7, వీడికి ఎక్కువ ఇచ్చారని 7, వీడు ఏదో 7. నీ మరణానంతరం ఎలాగ రారు, ఒళ్ళకాడు దాకా కూడా రారు. సచ్ ఇస్ ది వరల్డ్, సచ్ ఇస్ సొసైటీ. యూ వాక్యలో ఎందుకు నీ పద్ధతిలో నువ్వు వెళ్ళిపో, నీకు సత్పురుషులు సహకారం కావాల్సినట్టు తీసుకో, నీకు సహకారం లేదనుకో నీ మార్గం విడిచిపెట్టకు, బయటికి వెళ్ళిపో, కూలికి వెళ్ళిపో. ఇప్పుడు మన మనసుకి శాంతి లేదనుకోండి, మన మనసుకు సుఖం లేదనుకోండి, ఆ విగ్రహాలు, ఆ పటాలు, పుస్తకాల పేర్లు ఏం చేసుకుంటాము మనం? అది కాదు, మన విగ్రహం ఆ రోడ్డు మీద ఎవడని పెడతాడనుకోండి, మాట వరుసకు అనుకోండి, మనకు శాంతి లేదు, మనకు సుఖం లేదు, మనకు ఆనందం లేదు. ఆ పుస్తకాల్లో పేర్లు, ఆ రోడ్డు బొమ్మలు, ఆ రోడ్డు పక్కన విగ్రహాలు, ఆ బొమ్మలు, ఇవన్నీ ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటాం మనకు సుఖం లేనప్పుడు? యూ వాక్ అలోన్, ఎందుకు ఆ బొమ్మలు ఏం చేసుకుంటావు? అయితే వాషింగ్టన్ గురించి ఏం చెప్తారు? శ్రమ పడ్డాడు, సాధించాడు ఇతరుల కోసం. అలాగే నువ్వు ఎంత శ్రమపడి నువ్వు కష్టపడి జ్ఞానం సంపాదించుకున్న చివరికి అది ఎవరికి వెళుతున్నది? ఇతరులకు వెళుతుంది. ఏం చేస్తే ఇతరులకు వెళుతుంది అంటే, నువ్వు ప్రేమించకుండా జ్ఞానాన్ని పంచిపెట్టకుండా ప్రేమించకుండా నువ్వు ఉండలేవు. కాబట్టి ఒక మనిషి జ్ఞానం అయ్యాడు అనుకోండి, ఇతరునికి ప్రేమించకుండా, ఇతరులకు ఆ జ్ఞానాన్ని పంచకుండా, ఇతరుల యొక్క చైతన్యస్థాన్ని పెంచకుండా ఆడు ఉండలేడు కాబట్టి చేస్తాడు. ఆడు ప్రేమించాలని ఆవిడ్ని ప్రేమించడాడు, ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తాడు. రాబోయే ప్రవచనములు అక్టోబర్ నెల 8వ తేదీ చిలుకూరు మహాదేవపట్నం దగ్గరున్న చిలుకూరు, అక్టోబర్ నెల 8వ తేదీ మహాదేవపట్నం దగ్గరున్న చిలుకూరు రామాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు, మళ్ళీ అక్టోబర్ నెల 16వ తేదీ జిన్నూరు రమణక్షేత్రంలో, అక్టోబర్ నెల 16వ తేదీని జిన్నూరు రమణక్షేత్రంలో, జిన్నూరు రమణక్షేత్రంలో అక్టోబర్ 16, అక్టోబర్ 8 చిలుకూరు, ఆ 2 సభలు అయిన తర్వాత మళ్ళీ కైకలూరులో మీటింగ్ ఉంటుంది. ఆ కైకలూరు మీటింగ్ డేట్ తర్వాత భక్తులైన మీకు అందరికీ ఆ సమాచారం తెలియపరచడం అవుతుంది. ఓ నారాయణాయ నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 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 వాసుదేవాయం వాసుదేవాయం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీ బుద్ధిలో నిర్మలంగా నిశ్చలంగా ఉంటేనే అది శుచి. మీకు లోపల మీరు శుచిగా ఉన్నారా లేదా మనం చూసుకోవాలి. అది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆభవ సుఖం, పూర్ణ సుఖం, చిత్తు సుఖం. పుట్టిన దానికి పుట్టింది జడం, పుట్టింది తెలుగు తక్కువది, పుట్టింది చైతన్యం. అది సుఖస్వరూపం, అది జ్ఞానస్వరూపం, అది ఆనంద స్వరూపం. పుట్టంది చైతన్యం, పుట్టింది జడం. పుట్టంది తెలివైంది, పుట్టింది తెలుగు తక్కువది. అది ఆలోచించుకోండి మీరు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ రమణ మహర్షి గారు ఏమంటారంటే పుట్టన సుఖం పొందమని. ఏది పుట్టలేదు? చైతన్యానికి పుట్టుకలేదు. ఆ చైతన్యంలో ఉన్న సుఖాన్ని పొంది నువ్వు. అది మిశ్రితం కాదు ఆ సుఖం. ప్రాపంచ ప్రకృతికి సంబంధించిన మిశ్రమం అక్కడ ఏం లేదు. ఏది చైతన్యంలో అది మిశ్రితం కాదు. అది లోకానికి సంబంధించిన మిశ్రితం అక్కడ లేదు. చైతన్యం పుట్టని సుఖాన్ని పొందవే. ఆభవ సుఖం, పూర్ణ సుఖం, చిత్తు సుఖం. అది ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంకా సుఖం మీకు ఒకసారి అందిందనుకోండి, ఇంకా దీనితో సమానమైన సుఖం కానీ దీనికి మించిన సుఖం లేదా కానీ మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఇతరులు చెప్పక్కర్లేదు. ఒకసారి ఆ పూర్ణ సుఖం కనుక మీకు అందితే, ఆ పుట్టన సుఖం కనుక మీకు అందితే, ఆ పూర్ణ సుఖం కనుక మీకు అందితే దానితో సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం కానీ లేదని మీ అంతటి మీకే ఎరుకులోకి వస్తుంది. ఆభవ సుఖం, పూర్ణ సుఖం, చిత్తు సుఖం. జ్ఞానానికి మరొక పేరే సుఖం, సుఖానికి మరొక పేరే జ్ఞానం. జ్ఞానానికి మరొక పేరే శాంతి, శాంతికి మరొక పేరే జ్ఞానం. పుట్టింది జడం, పుట్టంది చైతన్యం, పుట్టింది దుఃఖం, పుట్టంది శాంతి, పుట్టంది సుఖం, పుట్టింది అశాంతి, పుట్టనది శాంతి, పుట్టింది అజ్ఞానం, పుట్టనది జ్ఞానం. ఏం వైభవం చూడండి టీచింగ్. పుట్టింది అజ్ఞానం, పుట్టనది జ్ఞానం, పుట్టింది దుఃఖం, పుట్టనది సుఖం, పుట్టింది అశాంతి, పుట్టనది శాంతి. ఏ ఆ టీచింగ్లోని అందాలు చూడండి, జుర్రుకోండి. అవి ఎంజాయ్ చేయండి, ముందు సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయండి, తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చేయలేకపోవచ్చు. ముందు ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయండి, మాటను ఎంజాయ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. పుట్టింది జడం, పుట్టనది చైతన్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. సాధన ఎందుకంటే ఇప్పుడు మనందరం ప్రకృతి ఒడిలో ఉన్నాం. ఎక్కడున్నాం? ప్రకృతి ఒడిలోంచి జంప చేసి శివుడి ఒడిలోకి వెళ్ళటానికి చేసే ప్రయత్నమే సాధన. దానికి ముద్దు పేరు పెట్టారు సాధన అని. అది ముద్దు పేరు. అది ప్రకృతి ఒడిలో ఉన్న మనం జంప చేసి శివుడి యొక్క ఒడిలోకి వెళ్ళటానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధన. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. 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 ఇంకోటి వేళ మీరు మంత్రం జ్ఞాపకం చేసి సదా రామనామం, కృష్ణనామం, శివనామం మీరు ఎలా జ్ఞాపకం తెచ్చుకుంటున్నారో సాధనకి, ఇది కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. బాడీ మస్ట్ గో, బాడీ మస్ట్ గో. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ శరీరం బయటికి వెళ్ళిపోతుంది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే ఆగదు. బాడీ మస్ట్ గో, ది బాడీ ఈజ్ నాట్ ఐ. ఇది మంత్రం కింద మీరు రామనామం ఎలా చేసుకుంటున్నారు, ఇది మంత్రం కింద అనుకోండి. ది బాడీ మస్ట్ గో, ది బాడీ ఈజ్ నాట్ ఐ.
శాంతి శాంతి.